சுவாமியே சரணமயப்பா, சுவாமியே சரணமயப்பா, சுவாமியே சரணம், சுவாமியே சரணமயப்பா, சுவாமியே சரணமயப்பா. ஸ்ரீமன் நாராயண நாராயண ஸ்ரீமன் நாராயண நாராயண வாசுதேவா வாசுதேவா. ஓம் நம சிவாய்,
சிவாய நமஹ,
சிவாய நமஹ, ஓம் நம சிவாய. சுவாமியே சரணம்
சரணம்.
யாலமுடி கிராமம் ஐயப்ப சுவாமி ஆலய கமிட்டி வாரு ஆகவான புரஸ்கரించుకుని అప్పుడే 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని ప్రయత్నం అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది అనుకునేది జీవుడు సంకల్పం, కానీ జరిగేది ఈశ్వర సంకల్పం. దేహం ప్రారంభం అనుసరించి అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, దేహం యొక్క ప్రారంభం తీసివేయబడిన శనిమాలి, తీయబడిన శనిమాలి. ఇంకా మనకున్న స్వాతంత్ర్యం ఏంటంటే మనస్సుకి, మనస్సును లోపలికి తిప్పుకుని లోపల నచ్చింది ఆ మహా తేజస్సుని మహా విడుదల. ఏది మనంగా ఉన్నామో దాన్ని దర్శించి ఆ స్వాతంత్ర్యం ఒక్కటి మాత్రమే మనకు. మేము ప్రతి సంవత్సరం కూడా ఆలమూరు గ్రామే వస్తాం, కానీ ఈ ఊరేగింపులు మాకు అవసరం లేదు. ఊరేగింపు ఏమొద్దు, ప్రొసెషన్ ఏమొద్దు. మేము ఆలమూరు వచ్చి వెళ్లిపోయామనే జాడ కూడా పద్ధతిలో మా వస్తాం. ఇక్కడ ప్రవచనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ 1000 మంది 2000 మంది ప్రవచనంలో కూర్చుంటే పక్కింటి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రవచనం జరుగుతుందని తెలియబడుతుంది. ఒక హై స్కూల్ కానీ ఒక స్కూల్ కానీ ఆ స్కూల్లో కనుక కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడ స్కూల్ జరుగుతుందని కూడా తెలియదు. నిశ్శబ్దంగా మనం నిరాడంబరంగా నిరహంకారంగా కార్యక్రమాలు పూర్తి. తర్వాత దీనికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారనుకోండి, ఈ మా నిమిత్తం ఇక్కడ ఖర్చులు ఏం చేయవలసినటువంటి పని లేదు. ఒక మైక్ పెడితే సరిపోదు. అంతకు మించి ఇక్కడ ఖర్చులు ఏం ఖర్చు చేయవలసినటువంటి స్వామి అయ్యప్పకి స్వామి ఇంకా ఆదాయం పెరగాలని ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వామిని స్వామి పోషించుకుంటాను. ఆ వచ్చిన ధనం జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అవసరమైన ఖర్చులకి మనం వెళ్ళకూడదు. ధనాన్ని కూడా సద్వినియోగం చేయాలి, కానీ ఒక పైసు కూడా దుర్వినియోగం చేయాలి. అందుచేత మనం ఈ అయ్యప్ప స్వామి ఇక్కడ దేవాలయం కట్టించారు. ఇంకా ఈ గ్రామం ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకా బాగా పచ్చబడుతుంది గ్రామం. గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత ఆలయం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. తర్వాత దేవాలయ ప్రాంగణంలో ఒక దేవుడికి తప్పించి ఎవరికి నమస్కారం పెట్టకూడదు. అది అయ్యప్ప ఆలయం అనండి, విష్ణు ఆలయం అనండి, శివాలయం అవ్వనండి, ఆ దేవాలయ ప్రాంగణంలో ఆ దేవుడికి తప్పించి ఎవరికి నమస్కారం పెట్టకూడదు. అది ఎవరికి తెలియట్లేదు, దేవుడికి తప్పించి ఎవరికి నమస్కారం. అందుచేత ఏదో పుష్పాలు అయ్యి చెల్లించారు, ఏదో గౌరవం కోసం చేశారు. ప్రతిసారి ఇవన్నీ చేయవలసినటువంటి పని లేదు. నాకు అనిపిస్తుంది పుష్పాలు అవసరమే, కానీ ఎక్కువ పుష్పాలు, ఈ పుష్పాలు వృక్షాలు వేసే చోట కాయగూరలు పెంచితే ఇంకా మంచిదేమో అని. అలాగనే పుష్పాలు అవసరం లేదని అది పూజకి అవసరం, పుష్పాలు పూజకి. అయితే ఆ పూజ ఎందుకంటే పూజ చేతులతో చేస్తాం, జపం నోటితోడు చేస్తాం, ధ్యానం మనస్సుతోడు చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే మనో నిగ్రహానికి, మనస్సు నీమి ఇంద్రియ నిగ్రహం కోసం, మనో నిగ్రహం కోసం పూజ జపము ధ్యానము పెట్టాలి. ఒక పని మనం చేసేటప్పుడు తెలుసుకుని చెయ్యాలి. ఏ పూజ ఏర్పాటు ఎందుకు చేశారు, భగవంతుడు, భగవంతుడు ఎందుకంటే భక్తి కోసం. భగవంతుడు ఉన్నాడని అనుకోకపోతే మన భక్తి నిలబడదు, ఉపాసన నిలబడదు. సరిగ్గా భగవంతుడి ఎందు మనకు భక్తి కుదిరితే, ఉపాసన కుదిరితే, శ్రద్ధ కుదిరితే, ఒక నియమం ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఒక నమ్మకం కుదిరితే మనకు కాలం తెలియదు, దేశం తెలియదు. దేశకాలకు అతీతంగా దేహం ఉండగానే ఆ స్థితిని అన్నం వండుకోవడానికి బియ్యం ఉండాలి, కింద నిప్పు ఉండాలి, ఒక కొండ ఒకటి ఉండాలి, పైన పైన ఏమో మరి కింద నిప్పు ఉండాలి, పైన ఏమో ఆ కొండలో బియ్యం ఉండాలి, అన్నం ఉండాలి. ఎంతో కొంత ఖర్చు అన్నం వండుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు, మోక్షం పొందడానికి ఆ ఖర్చు కూడా అక్కర్లా. ఓం 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 అది చూస్తామండి సార్, మైక్ అంటే వినపడతానికి శ్రవణం చేయటాను, ఎందుకంటే ఏమి లేదు. అయ్యా అన్నింటికంటే మన అన్నం వండుకోవటానికి, కూర వండుకోవటానికి ఎంతకంత ఖర్చు అవుతుంది, కానీ మోక్షం పొందటానికి ఆ ఖర్చు కూడా లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఖర్చు పెట్టేస్తే మనకు మోక్షం వచ్చేస్తాం. అలా ఏమి రాదు. అర్జునుడు అంటే తెల్లటి వాడు, నిర్మలమైన వాడు, నిశ్చలమైన వాడు, స్వచ్ఛమైన వాడు. అందుకే భగవంతుని వాడిని ఎన్నుకున్నాడు. అర్జునుడు అంటే చల్లటి వాడు, నిర్మలమైన వాడు, చల్లటి వాడు. అంటే మనం బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా మిల్లు బట్టలు కొనుక్కున్నా నూటికి 100 పాళ్ళు కాటన్ అని చెప్తే చల్లటి వస్త్రాలు, నూటికి 100 పాళ్ళు. ఇప్పుడు వైట్ ఉందనుకోండి, ఇది కద్దరు. మనం ఏదైనా మిల్లు, ఒక మిల్లు క్లాత్ కొనుక్కున్నా నూటికి 100 పాళ్ళు కాటన్ అంటే, అది నూటికి 100 పాళ్ళు కాటన్ తోటి తయారు చేసింది,
మామూలుగా చల్లగా ఉంటుంది, చల్లగా కాకుండా చల్లగా కూడా.
అర్జునుడంటే చల్లటివాడు, స్వచ్ఛమైన వాడు, నిర్మలమైన వాడు, నిశ్చలమైన వాడు, సవ్య సాక్షి, రెండు చేతులతో కూడా యుద్ధం చేయగలడు వాడు, అంతటి వాడు. కాబట్టి పాండవుల్లో అర్జునుడు నేను అన్నాడు, సేనాధిపతుల్లో స్కందుడిని నేను, కటాకములలో సముద్రుని నేను అని ఆ విభూతిని చెప్పుకునేటప్పుడు అర్జునుడు నేనే అన్నాడు. అంటే రాసిన భగవద్గీత చెప్పిన వాడే భగవంతుడు, విన్నవాడే భగవంతుడు, రాసిన వ్యాసుడిని కూడా నేనే అన్నాడు. వ్యాసుడు నేను, రాసిన వ్యాసుడు నేను, అర్జునుడు నేను అని నేనంటే విన్నవాడైనా చెప్పినవాడైనా రాసినవాడు అని చెప్పి భక్తి పెద్ద ఖర్చు ఏమి లేదు. భగవంతుడు కూడా మనకు ఎంత బాగా చెప్పాడంటే, మీరు పళ్ళు ఇవ్వండి, పళ్ళు దొరకలేదనుకోండి, పుష్పాలు ఇవ్వండి, పుష్పాలు దొరకలేదు అనుకోండి, నీళ్ళు ఇవ్వండి, నీటి ఖర్చే ఉంది. ఒక పండుగ రూపాయి, ఒక యాపిల్ కాయ కనాలంటే రూపాయి అవుతుంది, నీళ్లు ఖర్చే ఉండదు కదా, నీళ్ళు అని ఇవ్వడం చాలా అన్నాడు. అక్కడేంటండి భక్తి? తర్వాత ఈ దేవాలయాలు మనకి మంచితనం ఉండొచ్చు, కానీ మనం మంచి వాళ్ళం అనుకుంటే మటుకి మన అహంభావన పెరిగిపోదు. కొంతమంది తెలివైన వాళ్ళు, మేము తెలివైన వాళ్ళు, మేము తెలివైన వాళ్ళం, నిజంగా వాళ్ళకి ఆ తెలివి ఉంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అని అనుకోరు. అనుకుంటే ప్రమాదంలో పడతారు, అనుకుంటే ప్రమాదంలో పడతారు. అలాగా పెద్దలు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైనా పని చెయ్యొచ్చు, అది నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఆ తలంపు పెట్టుకోవద్దు, ఆ తలంపు నేను బంధిస్తుంది. ఆ మొదటి తలంపే, మొదటి భావనే బాధలకు కారణం, మొదటి భావన బాధలకు. అంటే ఏది వచ్చినా ఇది భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, మనకి ఏదైతే ఇప్పుడు మనకు నేనుగా నేను నేను అని అంటున్నాము, ఈ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే మహాశాంతి, అదే పరమశాంతి, అదే స్వర్గరాజ్యం, ఈ నేనులోంచి విడుదల పొందటం. ఒక వస్తువు ఉందనుకోండి, మీ గదిలో ఒక వస్తువు ఉంది, అది వెలుతురు లేకపోతే కనపడదు, వెలుతురు లేనప్పుడు ఉంది, కానీ మీరు బ్యాటరీ లైట్ వేసి చూస్తే ఆ వస్తువు కనిపిస్తుంది, పవర్ వస్తే కనిపిస్తుంది. ఆ వెలుగు ఆ వస్తువును తయారు చేయలేదు, ఉన్న వస్తువును ఉన్నట్టుగా వెలుతురు చూపిస్తాం. అదేవిధంగా మన హృదయంలో బ్రహ్మం ఉన్నాడు, మనకు తెలుసున్న ఉన్నాడు, తెలియపోయిన ఉన్నాడు, కానీ జ్ఞానం సంపాదిస్తే, ఆత్మజ్ఞానం సంపాదిస్తే అది ఉంది అనేటువంటిది గోచరం అవుతుంది. ఒక గదిలో వస్తువు ఉన్నప్పుడు ఈ వెలుతురు ఆ వస్తువును తయారు చేయదు, వస్తువును చూపిస్తుంది. అలాగే జ్ఞానం వల్ల ఏంటంటే, వస్తువు మన హృదయంలో ఆల్రెడీగా ఉన్న వస్తువునే అది చూపిస్తుంది, ఆ చూపించే వెలుతురే జ్ఞానం, దానే జ్ఞానం. ఇది మనం ఈ నేను యొక్క వాడకం తగ్గించాలి. మనం ఇది సాధించాం, అది సాధించే భగవంతుడి యొక్క సంకల్పం లేకుండా, భగవంతుడి యొక్క ఇష్టం లేకుండా, భగవంతుని తెలియకుండా మన వల్ల ఏదీ అవ్వదు. మన వల్ల మన భగవంతుడు అనుకుంటే అది మన శరీరం ద్వారా జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. అయితే మనం చేస్తున్న పని మన మనసుకి పవిత్రత తీసుకురావాలి, ఏకాగ్రత తీసుకురావాలి. ఈ ప్రపంచాన్ని చూసి మీరే మోహపోకండి, ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచాన్ని చూసి మోసపోవద్దు, మోహపోవద్దు. ఈ ప్రపంచంలోకి మనం ఒక శిక్షణ ట్రైనింగ్ అవటానికి వచ్చాం. అంటే ఈ దేహము, ఈ దేహం యొక్క మనం ఏదిగా ఉన్నామో అది చైతన్యమనండి, ఆత్మననండి, బ్రహ్మమనండి, తేజస్సు అనండి, ఏది అవ్వండి, ఆనందం అనండి, శాంతి అనండి, మనం ఏదిగా ఉన్నామో అది ఈ దేహానికి, ఈ మనస్సుకి ఎట్టి సంబంధం ఉంది అది గుర్తుపెట్టుకోండి. ఈ దేహం చనిపోతుంది, ఏదో రోజున దేహం చనిపోయి ఈ దేహం యొక్క చావుకి చైతన్యానికి ఎట్టి, ఏ చైతన్యం అయితే, ఏ ఆనందం అయితే, ఏ శాంతి అయితే చైతన్యంలో ఉందో, ఏది మనంగా ఉన్నామో అది అది ఆ వస్తువు, ఆ సద్వస్తువు, ఆ సత్యము ఈ దేహంతో కానీ, ఈ మనస్సుతో కానీ, ఇంద్రియాలతో కానీ, ఈ రాగద్వేషాల చోటు కానీ, విషుమంతయు అసర వస్తువుకి, ఆ సద్వస్తువుకి, సత్య వస్తువుకి, దేహం తోటి కానీ, మనస్సుతోటి కానీ, మనకు వచ్చే తలంపులతోటి కానీ, దేహం యొక్క చావుతోటి కానీ, దేహం యొక్క పుట్టుకతోటి కానీ ఏమీ సంబంధం లేదు, విషుమంతయు సంబంధం లేదు, ఎట్టి సంబంధము లేదు. అది మనం గుర్తిస్తే చావు అంటే భయం పోతుంది. అంటే మనం ఏం చేయాలంటే, చాలా మందికి భయం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది, దేహానికి రోగం వస్తుంది, మనస్సుకి భయం వస్తుంది. చాలా మందికి భయం రావడానికి కారణం ఏంటంటే, నా మీద నాకు విశ్వాసం లేనప్పుడు, నా మీద నాకు నమ్మకం లేనప్పుడు, ఈశ్వరుడి మీద నాకు భక్తి లేనప్పుడు, నాకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు,
నాకు ఉండవలసినటువంటి ఆత్మబలం నాకు లేనప్పుడు నాకు భయం వస్తుంది. నాకు ఆత్మబలం కనుకుంటే, ఆత్మవిశ్వాసం కనుకుంటే, ఆత్మశక్తి కనుకుంటే, నిజంగా భగవంతుడనేవాడు ఉన్నాడు, ఆయన సంకల్పం నూతికి నూతిపాళ్ళు గౌరవించే ఆ మనస్తత్వం నాకు ఉన్నప్పుడు నన్ను భయం విడిచిపెట్టి, నేను భయాన్ని విడిచిపెట్టడం కాదు, నన్నే భయం విడిచిపెట్టేసి, నేను భయాన్ని విడిచిపెట్టలేను, భయం నన్ను విడిచిపెట్టి. అంటే కలుషితం, మన మనస్సు కలుషితం అవ్వకుండా చూసుకోవాలి. మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, శ్రవణం ద్వారా కానీ. అంటే సత్పురుషుడంటే సత్యాన్ని గోచరించుకున్నవాడు, సత్య సాక్షాత్కారం పొందినవాడు, సత్యాన్ని అనుభవేకివేద్యం చేసుకున్నవాడు, ఆ సాగులేని వస్తువుని అనుభవేకివేద్యం చేసుకున్నవాడు, సత్యాన్ని సాక్షాత్కారం చేసుకున్నవాడిని సత్పురుషుడు అంటారు. ఆ సత్పురుషులతోటి సహవాసం వల్ల మనకేమొస్తుందంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. అది కూడా మనం పొందాలి. వారు ఏ విధంగా అయితే పొందారో అది కూడా మనం పొందాలని ఇన్స్పిరేషన్. సత్పురుషుడు సహవాసం వల్ల కూడా మనకు మోక్షం పొందాలనేటువంటి ఆ కాంక్ష వస్తుంది. ఆ మోక్షం మనకు హృదయంలో మనకు మోక్షం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచో అది ఊడి పడుతుందని అనుకోవద్దు. మనం మన కష్టానికి మన మనస్సు కారణం, మన బంధానికి మన మనస్సు కారణం, మన అశాంతికి మన మనస్సు కారణం, మన శాంతికి మన మనస్సు కారణం, తర్వాత మన మోక్షానికి మన మనస్సు కారణం, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మన మనస్సు కారణం. అంచేది అర్జున, నీ మనస్సును శత్రువుగా చేసుకుని మిత్రుడిగా చేసుకుని దాని మనస్సు యొక్క సహాయంతో నిన్ను ఉద్ధరించుకోవాలి. మన మనస్సును మనం పాడు చేసుకోకూడదు. అంటే మన మనిషి శాంతచిత్తం కలిగి ఉండాలి. మన మనస్సులో మన మనస్సును మనం ఉద్ధరించుకుంటే, మన మనస్సును మనం బాగు చేసుకుంటే మన అభివృద్ధిలోకి వస్తాం. పెద్దలు చెప్తూ ఉంటారు, గోడ కట్టి వాడు పైకి వెళతాడు, నుయ్యి తగ్గి వాడు కిందకి వెళతాడు. మన మనస్సును మనం బాగు చేసుకుంటే అభివృద్ధిలోకి వస్తాం, పాడు చేసుకుంటే పతనం అయిపోతాం. అంచేత ఈ లోకాలు, ఈ మనస్సే మనస్సునే జీవుడు అని పిలుస్తూ ఉంటారు. అంచేత జీవ లక్షణాలు మనం ఆత్మచింతన చేయగా దైవ చింతన చేయగా మనస్సు నశిస్తుంది. విషయ చింతనం వల్ల కాదు, దైవాన్ని చింతించగా ఆత్మను చింతించగా ఆత్మచింతన చేయగా దైవ చింతన చేయగా మనోనాశనం అవుతుంది, మనస్సు నశిస్తుంది. తర్వాత ఏ బలహీనతలు అయితే మనకున్నాయో అవి జాగ్రత్తగా చూసుకుని ఆ బలహీనతల్లోంచి విడుదల పొందటానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. అంటే లోపల వస్తువును తెలుసుకోవడానికి సాధన అక్కర్లేదు, అది మనకు లోపల తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. ఆ వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా మనకు వ్యక్తం చేసుకోవడానికి ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో, ఏ బలహీనతలు అయితే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే దాని సాధన అని పిలుస్తారు. అంటే లోపల హృదయంలో ఉన్నటువంటి చైతన్యం అనుభవంలోకి తెచ్చుకోవడానికి దాన్ని మనం కనిపెట్టక్కర్లేదు, అది లేకుండా లేదు, అది ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లో ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది, ఉన్నదే అది. ఈ దేశము, ఈ కాలము, దూరము, సాగులు, పుట్టుకులు, కష్టాలు, సుఖాలు, జయాలు, అపజయాలు, ఇవన్నీ మనోకల్పితములు, అన్నీ మనోకల్పితములు. నేను అదృష్టవంతుని అనుకున్నా అది కూడా మనస్సు కల్పించిదే, దురదృష్టం అనుకున్నా అది కూడా మనస్సు యొక్క కల్పితమే, ఇవన్నీ కూడా మనం కల్పించడు. అని చేత ఆ మనస్సుని మనం జాగ్రత్తగా మనం చేస్తున్నటువంటి భగవంతుడు శరణాగతి చెయ్యాలి, ప్రపత్తి చెయ్యాలి. భగవంతుడు సంకల్పం ఎందు, భగవంతుడు ఇష్టమైనందు మనం గౌరవం, భగవంతుడు సంకల్పం పట్ల మనకు గౌరవం ఉండాలి. ఆ ఇష్టం పట్ల భగవంతుడు ఇష్టం, ఆయనకి ఏది ఇష్టమైతే మనకి అదే ఇష్టం. తర్వాత మనకి ఏది మంచిదో మనకి తెలియదు, మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుస్తుంది, తర్వాత ఈశ్వరుడికి తెలుస్తుంది. మనకి ఏది మంచిదో, మనకి ఇది కావాలి అది కావాలి అని అడుగుతాం, అలా అడగకూడదు. ఇంతకంటే మనకి ఏది మంచిదో శరణాగతి చేసుకోవాలి. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ఎలా బాగుంటే అలా చెప్పి. చివరికి ఈ భక్తి లేకుండా, శరణాగతి లేకుండా, ప్రపత్తి లేకుండా కొంతమంది గుడిలోకి వస్తే ధనం కోసం వస్తారు, మాకు ధనాన్ని అభివృద్ధి చెయ్యి అని. ఎవరు లోకంలో ఎవరితోటి మాట్లాడినా ఎలా సంపాదించుకోవాలని చూసుకుని మాట్లాడతారు. కొంతమంది జ్ఞానుడు చుట్టూరు తిరుగుతుంటే, కొంతమంది ధనవంతులు చుట్టూరు తిరుగుతూ ఉంటారు, కొంతమంది అధికారులు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ మనస్సు ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ధనం ఎక్కడుంటే ఆ కొంపల చుట్టూరు తిరుగుతూ ఉంటారు, కొంతమంది జ్ఞాన చుట్టూరు తిరుగుతారు, కొంతమంది ఎవరికి అధికారం ఉంటే వాడు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. దీన్ని బట్టి మన మనస్తత్వం ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్లో చెప్తారు, ఇంగ్లాండ్లో సామెత ఉంది, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వారి పేర్లు ఒక 5 పేర్లు చెప్పు, దాన్ని బట్టి నీ మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు లోకంలో మన ధనం సంపాదించుకోవడం కోసం అనేక పనులు చేసుకుంటున్నాం, ధనం సంపాదించుకోవడం, వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇంకేదో వైద్య వృత్తి చేసుకుంటున్నాం, ఇంకో పని చేసుకుంటున్నాం, ఇంకో పని చేసుకుంటున్నాం, ఇంజనీరింగ్ పని చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో చేసుకుంటున్నాం, లేకపోతే పాలు అమ్ముకుంటున్నాం, చిట్టు అమ్ముకుంటున్నాం, ఏదో చేసుకుంటున్నాం కార్యక్షేపం చేస్తున్నాం పొట్ట కోసం. కొంతమంది పూజ చేస్తే ధనం కోసం, యజ్ఞం చేస్తే ధనం కోసం, గుడి చుట్టూరు తిరిగితే ధనం కోసం. వాళ్ళకి మోక్షం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, నిర్వాణ స్థితి అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అసలు అక్కర్లేదు. లౌకికంగా చేసే పనులు ధనం కోసం చేసుకుంటున్నారు, దేవుడి పేరు మీద కూడా ప్రతి పని కూడా ధనం కోసమే చేస్తాడు.
హలో హలో,
ఇది ఒక రకమైన అనుభవం, ఇది ఈశ్వర సంకల్పం, ఇది కూడా ఈశ్వర సంకల్పం. సరసానంగా భక్తులు ఎక్కువగా మమ్మల్ని మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం అడుగుతారంటే మాకు శాంతి కావాలని, అందరూ సరసన 190 మంది శాంతి కావాలని అడుగుతారు. శాంతి మీకు కూడా ఎప్పుడైనా శాంతి వస్తూ ఉంటుంది, అది నిజం కాదు, ఆత్మశాంతి కాదు. మీ కోరికలు ఎప్పుడు నెరవేరని అనుకోండి, అప్పుడు కూడా శాంతి వస్తుంది, అది నిజం కాదు, ఆత్మశాంతి కాదు. మీ మనసు ఎప్పుడు అడిగింది అనుకోండి, అప్పుడు కూడా శాంతి వస్తుంది. కొంతమంది ఉదయం బాగా శాంతిగా ఉందండి, ఉదయం వచ్చిన శాంతి ఇప్పుడు ఎప్పుడే పోయి మధ్యాహ్నానికి పోయింది అంటే, అంటే లోపల కోరికలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, వాసనలు ఉంటాయి. అంటే నీకు ఇప్పుడు ఏదైతే అప్పుడప్పుడు శాంతి వస్తుందో అది నిజం కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ పీస్, ఇట్ ఇస్ నాట్ ఏ లాయల్ పీస్, ఇట్ ఇస్ నాట్ అన్బ్రోకెన్ పీస్, ఇట్ ఈజ్ మీకు ఎప్పుడైనా శాంతి వస్తుంది అనుకోండి, అనుకోండి అప్పుడు వస్తుంది కదా, మీకు అది లౌకికమైంది కానీ అలౌకికమైంది కాదు. లౌకికమైంది నిజం కాదు, అలౌకికమైంది నిజం, అభౌతికమైంది నిజం. ఇప్పుడు కొంతమంది అంటారు ఈ మధ్యన బాగానే ఉన్నామంటే మరి 4 రోజుల నుంచి బాగోలేదంటారు, అది నిజం కాదు. అది కేవలం 100% లౌకికమైంది కానీ అలౌకికమైనది. అలౌకికమైన శాంతి, అభౌతికమైన శాంతి, అలౌకికమైన సుఖం, అభౌతికమైన సుఖం మనకు వచ్చే వరకు మనం శవాలు విడిచిపెట్టవు, జన్మరాహిత్యం రాదు. నిజమైన శాంతి, నిజమైన శాంతి కనుక మనకు వస్తే ఇంకా పునర్జన్మలు ఉండవు, ఆ శాంతి మనకు కుదిరితే. కానీ మనకు వచ్చేది లౌకికమైంది, భౌతికమైంది. ఎప్పుడేదైనా కోరికలు నెరవేరుతాయి, శాంతిగా ఉంటుంది, అది నిజం కాదు. అది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నారు. ఇది భగవంతుడు కూడా దీన్ని స్పష్టంగా చెప్పాడు గీతలో, విహాయ కామాన్ ఎస్ సర్వాన్. మొత్తం మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో, ఏ కోరికలైతే మీకు లోపల ఏ కోరికలు ఉన్నాయో, ఏ వాసనలు ఉన్నాయో, సర్వాన్ కామాన్, ఈ దేహానికి, ఈ మనస్సుకి, ఈ లోకానికి బంధించే విషయాలు ఎన్ని అయితే మీకు ఉన్నాయో, ఈ లోకానికి బంధించే విషయం అవ్వచ్చు, ఈ మనస్సుకి బంధించే విషయం అవ్వచ్చు, దేహానికి సంబంధించే విషయం అవ్వచ్చు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇంద్రియాలు కనిపించేది నిజం, ఇంద్రియాలు కనిపించండి నిజం అనుకుంటున్నాం. ఏదైతే ఇంద్రియాలు కనిపిస్తుందో అది ఒకటే నిజం, ఏదైతే ఇంద్రియాలు కనిపించడం లేదో అది నిజం కాదనుకుంటున్నాం. సత్యము ఇంద్రియాలకి అందదు, నీ మనస్సుకి అందదు, నీ బుద్ధికి అందదు. మన అందరికీ బుద్ధి ఉంది కానీ అందమైన బుద్ధి ఏం కాదు. మన అందరికీ డబ్బు ఉంది కానీ డబ్బు అందమైన డబ్బు ఏం కాదు. అంటే గ్లోరిఫై ఎప్పుడు మీకు నిజంగా మనకి ఏదైనా ధనం ఉంటే ఆ ధనాన్ని మంచి విషయాలకు కనుక మనం వినియోగిస్తంటే ఆ ధనానికి అందం వస్తుంది. మన దగ్గర ధనం ఉంది, అందం లేని ధనం. అలాగే మన దగ్గర చదువు ఉంది, ఆ చదువు అందం లేని చదువు. దానికి అందం ఉండదు మన చదువుకి. అది ఆ చదువు ఎవరికి ఉపయోగపడదు, కొంతమంది చదువు ఎవరికి ఉపయోగపడదు. అది చదువు ఉన్నా అది అందం లేని చదువు. అలాగే కొంతమందికి తెలివి ఉంటుంది, వివేకం ఉంటుంది. ఆ వివేకం ఎవరికి ఉపయోగపడదు. లేదంటే ఎంతో కొంత వివేకం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఎవరికి ఉపయోగపడదు. అంటే ఆ తెలుగులో అందం లేదు. తెలివి ఉంటే సరిపోదు, అందులో అందం ఉండాలి. ధనం ఉంటే సరిపోదు, అందులో అందం ఉండాలి. మాట్లాడుతుంటే సరిపోదు, ఆ మాటకు అందం ఉండాలి. ఏదో రకంగా జీవిస్తున్నావు అంటే సరిపోదు, ఆ ప్రవర్తనకు అందం ఉండాలి. అందం లేని ధనం కానీ, అందము లేని ప్రవర్తన కానీ, అందము లేని వాక్ కానీ, అందము లేని తెలివి కానీ, అవి నువ్వు ఉత్తమ స్థితిని పొందటానికి కానీ, సమాజానికి కానీ రెండేట్లకు ఉపయోగపడవు. సర్వాన్ కామాన్, నువ్వు బ్రాహ్మణ స్థితి పొందవలసిందే. నీకు ఆ స్వర్గ స్వర్గరాజ్యం నీకు అందాలంటే
నిర్వాణ సుఖం నీకు అందాలంటే, మోక్ష సుఖం నీకు అందాలని నువ్వు పొందే సుఖాలు సంతోషాలు నిజం కాదు. ఈ సంతోషం సాత్కాలికంగా నీకు ఎప్పుడైనా సంతోషం ఇచ్చినా పరిణామం ఈ సంతోషం అంతా దుఃఖం కింద మారిపోతుంది. నేను ఏదైనా సుఖపడుతున్నావు సుఖపడుతున్నావు అనుకున్న బాహ్య కారణాల వల్ల ఈ సుఖం, ఏదైనా సుఖపడుతున్నావు సుఖపడుతున్నావు అనుకున్న బాహ్య కారణాల వల్ల ఈ సుఖం అంతా పరిణామంలో దుఃఖం కింద పరిణామంలో దుఃఖం కింద మారిపోతుంది. నిజమైన శాంతి అలౌకికమైనది, అది అవబోధభూతికమైనది, మనోదేహములకి అతీతమైనది. లోపల వస్తువు భగవంతుడు అందరి హృదయాల్లోనే ఉన్నాడని చెప్తున్నాడు, కానీ మనం లేడనుకుంటున్నాం. దానికి కారణం ఒకటి, లేకపోవటం వల్ల లేడనుకోవటం కాదు. ప్రతి జన్మకి, ఏ జన్మ కాదు జన్మకి, మనస్సుతోటి దేహంతో బుద్ధితోటి మనకున్న తాదాప్యం వల్ల అసలు ఉన్న వస్తువు లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటే కారణం, మిగతా కారణాలు ఏమీ లేవు. భగవంతుడు ఉన్నానంటే ఉన్నానని చెప్తాడు, భగవంతుడు లేనుకో నేను లేనని చెప్పుంటాడు, నేను లేనని చెప్తాడు. మరి చాలా మంది అంటారు ఉంటే మాకు ఎందుకు కనిపించడం, అది కాదు కనిపించడం కాదు. నీలో మంచితనం ఉందనుకో నా కళ్ళకు కనిపిస్తుంది, నీ మంచితనంగా నా కళ్ళకు కనపడుతుంది. ఇది బాగా మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మాకు ఈ ఊరేగింపు అయ్యి అక్కర్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ఆలమూరు వచ్చినా ఊరేగింపు అయ్యామొద్దు. సబ్జెక్ట్ మీరు క్లోజ్గా అర్థం చేసుకోండి. అంటే విష్ణు సహస్రనామం అలా అంటాడు, నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఆ పని నువ్వు కర్మ చేస్తున్నావు అనుకో, ఆ పని ద్వారా ఈశ్వరుడు ఆరాధింపబడాలి. ఈశ్వరుడు అది పని. కర్మ ఏది, కర్మ అంటే ఈశ్వరుడు నువ్వు చేసే కర్మ ద్వారా ఈశ్వరుడు ఆరాధింపబడాలి. మన ఆ కర్మ ఏదైనా చేస్తున్నావా అని. తర్వాత ఇంకోటి, ఈ పది మందికి మంచి పని చేస్తే వీళ్ళు గౌరవిస్తారేమని చేయటం కానీ, భగవంతుడి ప్రీతి కోసం మనం చేస్తున్నామా పని? వీరెవరండి? వీరు భగవంతుడు లేకుండా ఉన్నారా? ఇప్పుడు ఎల్లమ్మ భగవంతుడు లేకుండా ఉన్నా, ఆ పుల్లమ్మ భగవంతుడు లేకుండా ఉన్నాడా, ఆ సుబ్బారావు గారు భగవంతుడు లేకుండా ఉన్నాడు? అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు వాళ్ళు భగవంతుడున్నాడు, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావు వాళ్ళు భగవంతుడున్నాడు. ఇక్కడ ప్రేమిస్తున్నావు అక్కడ ద్వేషిస్తున్నావు దేవుణ్ణి. అంతగా రెండు తగ్గించుకోమని భగవద్గీతలో చెప్పాడు. నువ్వు ద్వేషించే చోట కూడా భగవంతుడున్నాడు, అక్కడ ద్వేషిస్తున్నావు. ఓ నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించే చోట కూడా భగవంతుడున్నాడు. యహాయ కామాను సర్వాం, ఆ నీ కోరికల్ని, ఒక్క దేహం చనిపోవడానికి ఒక్క రోగం చాలు పునర్జన్మకి. అంటే పునర్జన్మ హేతు ఒక్క కోరిక చాలు, ఓన్లీ వన్ డిజైర్. దేహం చనిపోవడానికి ఒక్క రోగం చాలు, పునర్జన్మ తీసుకురావడానికి ఒక్క కోరిక చాలు, వన్ డిజైర్. అంటే సర్వాన్ కామాన్, నీకు ఎన్నైతే కోరికలు ఉన్నాయో అన్ని త్యజించు. సగం సగం కాదు, 50% కాదు, బాగుగా త్యజించు. 50% బాగుగా త్యజించు, బాగుగా త్యజించవయ్యా. ఎలా జీవించాలి? నిస్పృహ నిర్మమః నిరహంకారః. ఈశ్వరుడు చెప్తున్నాడు, స్వయంగా భగవంతుడు, అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు.
దేవకోటి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు ఉన్నవాడు పురుషుడు, ఆత్మ, చైతన్యము. ఎవరిని మనం వద్దరు, అర్జునుడి నిమిత్తంగా పెట్టుకుని మనల్ని ఉద్ధరించడానికి చెప్తున్నాడు. దామోదరః, చెప్పేవాడు దామోదరుడు. మొత్తం జీవకోటి లోకాలు ఎవడ గర్భంలో ఉన్నాయో, ఎవడ కడుపులో ఉన్నాయో వాడు చెప్పేవాడు దామోదరుడు. తన ఉదరం మొత్తం లోకములన్నీ ఎవడు ఉదరములో ఉన్నాయో, జీవకోటి అంతా ఎవడు ఉదరములో ఉన్నాయో వాడు. భగవాన్ వాచ జీవ వాచ కాదు, అహంకార వాచ కాదు, ఆత్మ వాచ, చైతన్య వాచ. నీకు శాంతి కావాలా, జ్ఞానం కావాలా, ఆత్మజ్ఞానం కావాలి. నిస్పృహ నిర్మమః నిరహంకారః. నిస్పృహ లేకుండా అంటే స్పృహ లేకుండా జీవించు. అంటే కొంతమంది ఏదో పని చేస్తారు, ఎప్పుడొచ్చేస్తుందో ఫలితం, ఎప్పుడొచ్చేస్తుందో కనిపెట్టుకుంటారు. మీకు శాంతి ఏంటి? శాంతి రాదు, తలకాయ బోట వస్తుంది. మనం ఏదైనా పని చేసామనుకోండి, మంచి పనే చేసామనుకోండి, ఒకవేళ మనకు ఫలకాంక్ష లేకపోతే సరే సరే, ఫలకాంక్ష ఉన్నా ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఏమో ఈ జన్మలో ఇస్తాడు లేదా పై జన్మల తర్వాత ఇస్తాడు, ఆయన ఇష్టం. అది కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం, అది ఆయన ఆజ్ఞ ఎప్పుడవుతుంది అప్పుడు. కర్మ, నువ్వు చేసిన కర్మ జడం, కర్మ కిం పరం, కర్మ జడం. నువ్వు చేసిన పని కాదు అయ్యా నీకు ఫలితాన్ని ఇచ్చేది, ఈశ్వరుడు ఇస్తాడు. అది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. అది నీకు సంబంధం లేదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్టు ఉంటావనుకో, కర్మ చేసేసాం, మంచి పని చేసేసాం, పుణ్య పని చేసేసాం, ఫలితం ఇంకా రావటం లేదేంటి అంటారు. ఎదురు చూడటం ఎక్స్పెక్టేషన్, ఎదురు చూడటం. అలా ఎదురు చూస్తే కూర్చుంటే నీకు శాంతి రాదు, అశాంతి వస్తుంది, తలకాయ పోటు వస్తుంది. ఏంటి ఎంత స్పష్టంగా చెప్తాంటే మనం వినకపోతారా?
నిస్పృహ నిర్మమ నిరహంకార.
నువ్వు మమకార రహితుడై జీవించు, నీ ఇంట్లో పని నువ్వు చేసుకో. ఆ ఇంట్లో వాళ్ళకి నీ నువ్వు దేవుడు వాడువే, ఇంట్లో వాళ్ళు దేవుడు వాళ్ళే. మన కర్మానుభవానికి భగవంతుడు వాళ్ళని కేటాయించాడు మనకు. రామకృష్ణుడు చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు రామకృష్ణుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడంటే మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏదైనా సేవ చేస్తున్నా, మనస్సులో మటుకి హృదయాంతరాలలో హృదయం యొక్క లోయల్లో అట్టడుక్కి వెళ్ళి వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, ఏదో వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళు నాకు చే వాళ్ళ ద్వారా నా ధర్మం ఏదో ఉంది, వాళ్ళకి నేను ఏదో సేవ చేసి ఉంది ప్రారంభంలో, ఆ ప్రారంభాన్ని అనుసరించి చేస్తున్నాను. అది అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. వీళ్ళు మటుకి నా వాళ్ళు కాదు అని లోపల అనుకుని చెయ్యి. వాళ్ళు బతకుండగా నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు బతకుండగా వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు, నీ శాంతికి భంగం అవ్వదు. ఎవరు సమక్షంలో మనం కూర్చుంటే శాంతిలో ఊగిసలాడతామో వారు సత్పురుషులు. ఎవరు సమక్షంలో కూర్చుంటే మనం అశాంతితో దుఃఖంతో ఊగిసలాడతామో వారు సత్పురుషులు కాదు. ఒక మనిషి సత్పురుషుడు అవునా కాదని డిక్షనరీ తరగా ఎక్కర్లేదు. ఎవరు సమక్షంలో శాంతి తరంగాల్లో ఊగిసలాడతామో, కాంతి తరంగాల్లో ఊగిసలాడతామో, ఆ శాంతి కరటాలు వచ్చి మనం ముంచుతాయి ఎవరి సమక్షంలో, వారు సత్పురుషులు. అంటే ఎవరి సమక్షంలో ఉంటే ఎవరి అంటే మనకు ఎవరి ఎవరి సమక్షంలో ఉంటే మనకు అశాంతి వస్తుందో, ఎవరి సమక్షంలో మనకు దుఃఖం వస్తుందో, ఎవరి సమక్షంలో మనకు వేదన వస్తుందో, వారు సత్పురుషులు కాదు అని శాస్త్రం చెబుతాను. అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. స్పృహ
అంటే లాంగింగ్ పనికి రాదు, ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎదురు చూసినట్టు ఉండవు, నువ్వు చేసావు చేసి మర్చిపో. అలా మర్చిపోవనుకో, అస్తమాన్ని నీ మనసులో తిప్పుకుంటావు అనుకో, అది నీకు వాసన కింద పడదు. నువ్వు మర్చి చేసిన వెంటనే మర్చిపోవాలి పని, మర్చిపోవాలి. మర్చిపోతే నీ వాసన కింద పడదు. మీరేం చేస్తారు? అది అలా చేసాం, మంచి పని చేసాం, మంచి పని చేసాం, ఎవరు సంతోషించడం లేదు, ఇంట్లో వాళ్ళు సంతోషించడం లేదు, ఊళ్ళో వాళ్ళు సంతోషించడం లేదు, దేశం సంతోషించడం లేదు. నీ పని అయితే నువ్వు చేసేవాడు సంతోషిస్తే ఎవరికి కాదు, సంతోషించకూడదు. డూ యువర్ డ్యూటీ క్యాన్, నువ్వు చేయగలిగిందే చేసి వదిలే. యూ క్యాన్, నువ్వు చేయగలిగిందే చెయ్యి, చేయలేని వదిలే. నువ్వు చేయవలసిందే చెయ్యి, నువ్వు చేయగలిగిందే చెయ్యి, నువ్వు చేయలేని వదిలే. ఇప్పుడు అర్జునుడు యుద్ధాలు చేశాడని మనం ఎక్కడ చేయగలం? పిల్లిని చూస్తే పారిపోతాం. మన పరిధిలో మనం చేయగలిగింది చేస్తే సరిపోతుంది. నిస్పృహ చాలా మందికి అశాంతి కారణం ఇది. ఎదురు చూస్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇటు ఓడ్చకుండానే ఎన్ని బస్తాలు పండుతాయని కనిపెట్టుకుంటాం. ఇంకా దాడవ ఓడ్చలేదు, దాడవలే ఎంత పండుతుంది, దాడవలే ఎంత పండుతుంది. నువ్వు వర్తమాన కాలాన్ని వదిలేశావు, భవిష్యత్తు గురించి ఆలోచించడం. చాలా మంది ఏం చేస్తారంటే వర్తమాన కాలాన్ని వదిలేస్తారు, చేతిలో ఉన్న కాలాన్ని వదిలేస్తారు, భవిష్యత్తు కాలం గురించి అస్తమానం ఆలోచిస్తూ ఉంటారు, అది జరిగిపోయిన కాలం గురించి తలపెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు సాధకులు కాదు, వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. వాళ్ళు భగవంతుడి దయకి పాత్రులు కారు. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రెసెంట్. నిస్పృహ అంటే ఎదురు చూసినట్టుండకొద్దు, లాంగింగ్ వద్దు. బాగా చదివిన పిల్లవాళ్ళు కూడా పరీక్ష రాస్తారు, రిజల్ట్ ఎప్పుడు వస్తాయని వాళ్ళు అసలు చూడరు. వాళ్ళు ఎటు నెత్తం జనం ఉంటారు, 30 మార్కులు 35 అత్యవసర మార్కులు కావడం కనిపెట్టుకుంటాం. పేపర్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ పారిపోవటం. నిస్పృహ ఏ పని చేసినా సరే నువ్వు స్పృహ పనికి రాదు. నువ్వు ఏదైనా పని, నువ్వు పని ఏదో నువ్వు చేసి వదిలే. కదా ఈశ్వరుడు నిర్ణయిస్తాడు నీకు ఎన్ని మార్కులు ఇవ్వాలి ఎన్నదని. నిస్పృహ స్పృహ పనికి రాదు, లాంగింగ్ పనికి రాదు, ఎదురు చూసినట్టు ఉండలేదు. పరిగెట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఎవ్రీథింగ్ ఇస్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. మర్చిపో, చేసేది చేసుకుంటే మర్చిపో. ఆ చేసి శక్తి ఎవడిచ్చాడు నువ్వు మర్చిపోయావు, శక్తినిచ్చేవాడిని మర్చిపోయావు నువ్వు. ముందు ముందులో ముందు ప్రపంచం, తర్వాత భగవంతుడు కాదు. ముందు భగవంతుడు, తర్వాత ప్రపంచం. ముందు బండి, తర్వాత గుర్రం కాదు. ముందు గుర్రం, తర్వాత బండి. నిస్పృహ నిర్మమ అంటే నీ పని నువ్వు చేసుకుంటే ఎడిపో. లోపల ఏం మమకారం పెట్టుకోవాలి, లోపల ఏమో మమకారం పెట్టుకోవాలి. ఏం చేయాలంటే మమకారం పాపాన్ని తీసుకొస్తుంది, మమకారం అశాంతిని తీసుకొస్తుంది. భగవంతుడు నీకు మమకారం అశాంతి తీసుకొస్తుందనే దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. భగవంతుడు ఏదైతే మనల్ని విడిచిపెట్టమంటున్నాడో, ఎందుకు విడిచిపెట్ట, అది విడిచిపెడితే ఆయన మనకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. భగవంతుడు లోపల ఉన్నాడు, ఆయన ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెడితే అది మనకు స్వరూపంగా, ఆయనే మనకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నిర్మమ ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ బాండేజ్. మమకారమే మనకు బంధం, మమకారం లేని వాడికి బంధం ఏంటి? అర్జున నువ్వు అహంకారం లేకుండా, మమకారం లేకుండా ఈ కౌరవ సైన్యాన్ని కాదు 3 లోకాలు నేను భస్మం చేస్తే నీకు పాపం రాదు, దోషం రాదు అంటాడు.
ఈ కౌరవ సైన్యాన్ని అట్లా మూడు లోకాలని భస్మం చేసినా మమకారం లేకుండా అహంకారం లేకుండా నీకు పాపం అంటదే అన్నాడు స్వామి. దామోదరుడు, దామోదరుడు మాధవుడు నిర్మమ నిరహంకార. అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే మనకి మనం ఏదిగా ఉన్నామో దాన్ని దేహం అనుకోవటం, మనస్సు అనుకోవటం, బుద్ధి అనుకోవటం. మనం ఏదిగా ఉన్నామో, మనం ఏ గాఢ నిద్రలో ఏదిగా ఉన్నామో దాన్ని బుద్ధి అనుకోవటం, శరీరం అనుకోవటం, మనస్సు అనుకోవటం, ఇంద్రియాలు అనుకోవటం. మనం ఏదిగా ఏ చైతన్యంగా ఉన్నామో, ఏ ఆత్మగా ఉన్నామో, ఏ చావులేని సద్వస్తువుగా ఉన్నామో దాన్ని శరీరం అనుకున్నంత కాలం, దాన్ని నువ్వు మనస్సు అనుకున్నంత కాలం, దాన్ని నువ్వు బుద్ధి అనుకున్నంత కాలం, నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నీకు తాదాత్మ్యం లేదు. నువ్వు కాని దేహంతో, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని బుద్ధితోటి నువ్వు తాదాత్మ్యం పొందినంత కాలం, తాదాత్మ్యం పొందుతున్నంత కాలం నీకు మిగిలేది అశాంతి. ఎంత క్లారిటీ చూడండి భగవంతుడు, నీకు మిగిలేది అశాంతి, నీకు మిగిలేది చీకటి లోకాలు, నీకు నీకు లేదు దుఃఖం. నువ్వు దుఃఖరహిత స్థితిని పొందలేవు. ఎంతకాలం అయితే నువ్వు అహంకార రహితని స్థితిని పొందలేవు, అంతకాలం కూడా నువ్వు జన్మరహిత్యాన్ని పొందలేవు, దుఃఖరహిత స్థితిని పొందలేవు. నువ్వు లోపల నారాయణుడు ఉన్నాడు, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, హృదయ లోయల్లో ఉన్నాడు, ఉండటం ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే దేహంతో, మనస్సుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి, రంగుతోటి, అంటే నీ చదువుతోటి, నీ తెలివితేటలతోటి, నీ గొప్పలతోటి తాదాప్యం పొందటం వల్ల ఆ వస్తువు నీకు తెలియటం లేదు, లేకపోవటం లేదు కాదు. నువ్వు కాని దానితో తాదాత్మ్యం పొందటమే అహంకారం. నిర్మమ నిస్పృహ నిరహంకార. అట్టి పురుషుడు అలా ఎవడైతే జీవిస్తున్నాడో చరతి, ఒట్టి మాటలు కాదు, కబుర్లు కాదు, కాకరకాయలు కాదు, ఎవడైతే ఆ రకంగా భగవంతుడు చెప్పినట్టుగా ఎవడైతే జీవించి చూపిస్తున్నాడో, చరిస్తున్నాడో, ఎవడైతే జీవిస్తున్నాడో, చరిస్తున్నాడో వాడికి అచిరేణ అధిగచ్చతి అంటే శీఘ్రంగా తొందరగా నీ శరీరం చనిపోకముందే, నీ శరీరం శవం అవ్వకముందే, ఇప్పుడే ఇక్కడే ఈ ప్లానెట్ మీద ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే నీకు శీఘ్రంగా తొందరగా నీ శరీరం శవం అవ్వకముందే ఆ పరమశాంతి, ఆ శాశ్వత శాంతి, అభౌతిక శాంతి, అలౌకిక శాంతి వచ్చి నిన్ను నిన్ను చుట్టబెట్టుకుంటుంది, నిన్ను చుట్టబెట్టుకుంటుంది. ఆ శాంతిలో ఉగిసిలాడినప్పుడు దేహం కనిపిస్తే ఉంది, దేహం కనిపించకపోతే ఉంది, దేహం జీవిస్తే ఉంది, దేహం మరణిస్తే ఉంది. ఆ శాంతి సముద్రంలో ఉన్నప్పుడు లోకం కనిపిస్తే ఉంది, లోకం కనిపించకపోతే ఏముంది, నువ్వు నువ్వుగా ఉంటావు. నీకు ఉండాలని ఉందా, నీకు ఉండాల భగవాన్ ఏమన్నారంటే నీకు ఉండాలని ఉందా, నీకు ఉండాలని ఉంటే నిన్ను పోగొట్టుకో అప్పుడు ఉంటావు. నీకు ఉండాలని ఉందా లేదా చావాలని ఉందా, నీకు ఉండాలని ఉంటే నిన్ను నువ్వు పోగొట్టుకుంటే ఉంటావు. అంటే ఏదైతే నువ్వు ఏదైతే దేహంతో తాదాత్మ్యం పొందుతాడో, ఏదైతే నేను నేను అనుకుంటున్నావో దాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఉంటావు. నీకు ఉండాలని ఉందా, నిన్ను నువ్వు పోగొట్టుకుంటే ఉంటావు. నిన్ను పోగొట్టుకుంటే నువ్వు పోగొట్టుకుంటే నిన్ను పోగొట్టుకున్నాక ఉన్న నీవే నీవు, నువ్వే మోక్షం, నువ్వే శాంతి, నువ్వే అంతా, నువ్వే వైకుంఠం, నువ్వే కైలాసం. ఎప్పుడు నీకు ఉండాలని ఉందా, నీకు ఉండాలని ఉంటే, శాశ్వతంగా ఉండాలని ఉంటే సద్వస్తు ఎలా ఉందో, చైతన్యం ఎలా ఉందో, అది అది ఎలా ఉందో అలాగ నీకు ఉండాలని ఉందా, ఉండాలని ఉంటే నిన్ను నువ్వు పోగొట్టుకో అంటాడు. నీకు ఉందా, నీకు ఉండాలని ఉందా, చావాలని ఉందా, నీకు ఎప్పుడూ ఉండాలని ఉంటే చచ్చిపోతున్నాను పుడుతున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాణ్ణి పోగొట్టుకుంటే నువ్వు ఎప్పుడూ ఉంటావు. నీకు ఉండాలని ఉందా, నీకు ఉండాలని ఉంటే ఈయన్ని పోగొట్టుకో అప్పుడు ఉండా, ఈయన పోగొట్టుకున్న తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఆ నువ్వే మోక్షం, ఆ నువ్వే శాంతి. నువ్వు శాంతి కోసం, ఇతరుల కోసం, ఇతర బాహ్యమైన పరిస్థితుల మీద కానీ, బాహ్యమైన మనుషుల మీద కానీ, బాహ్యమైన పదార్థాల మీద కానీ నువ్వు ఆధారపడక్కర్లేదు. నువ్వే శాంతి, నువ్వే తీపి, నువ్వే పంచదార, ఇంకెంతగా ఆధారపడవలసిన పరి ఏంది, నువ్వేశ్వర. అతివేనా అతిగచ్చది, ఆ శాంతి ఎప్పుడో కాదు, ఇక్కడే ఇప్పుడే నీ శరీరం శవం అవ్వకముందే వచ్చి నిన్ను వరిస్తుంది. అది నువ్వు దాని దగ్గరికి వెళ్ళక్కడ శాంతి దగ్గరికి, అదే నీ అడ్రస్ తెలుసుకుని వచ్చి నిన్ను వరిస్తుంది. అప్పుడు నీకున్న తెలివితేటలు, నీకున్న ఐశ్వర్యం, నీకున్న గొప్పలు, నీకు అది నీకున్న రూపాయలు, నీకున్న అధికారాలు ఎలా కనిపిస్తాయి? గడ్డి పర కింద కనిపిస్తాయి నీకే. అది అట్టిదే మనం పొందవలసింది. పొందాక బాహ్యంగా మనకి ఏమైనా సంపదలున్నా సముద్రంలో ఒక నీటి బుడగ ఎటువంటిదో, సముద్రంలో నీటి బుడగ ఏపాటిదో మనం పొందవలసింది. పొందాక మనకున్న ఐశ్వర్యాలు కూడా అటువంటి. నువ్వే పంచదార అయితే ఇంకే పంచదార కోసం ఏమి తిరుగుతావు నువ్వు? అటు బ్రాహ్మీ స్థితిని పొందవయ్యా, నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందు, ఎప్పుడు పొందుతావు అని భగవంతుడు అడుగుతున్నాడు. అర్జున బ్రాహ్మీ స్థితిని పొందు, ఇప్పుడే పొందు, ఎక్కడే పొందు, ఒకవేళ నీకు అవకాశం దొరకటం లేదనుకో, ఇప్పుడు పొందడానికి నీ శరీరానికి ఏదైనా చావు వస్తుంది కదా, కనీసం చావు వచ్చే రోజుకైనా పొందు. నువ్వు ఇప్పుడే పొందు, ఎక్కడే పొందు, లేకపోతే నీ శరీరానికి ఏదో రోజున చావు వస్తుంది కదా, కనీసం చావు వచ్చే రోజుకైనా నువ్వు పొందగలిగితే నీకు ఇంకా ప్రయాణాలు ఉండవు, అంతటా నువ్వు ఉంటావు. నువ్వు కనీసం చనిపోయి నీ శరీరం చనిపోయే రోజు వచ్చినప్పటికీ నీకు తప్పుడు తదాక్ష్యం పోయి ఆ రైట్ ఐడెంటిఫికేషన్ నీకు ఇచ్చినప్పుడు ఏదిగా నువ్వు ఉన్నావో ఆ భ్రమంతో నీకు తదాక్ష్యం వచ్చినప్పుడు ఒకవేళ ఇప్పుడు రాకపోతే ఇక్కడ రాకపోతే నీ శరీరం ఏదో రోజున శవం అవుతుంది కదా, ఆ శవం అయ్యే రోజునికైనప్పుడు నువ్వు ఆ బ్రాహ్మణ స్థితిని పొందితే సరిపోతుంది అర్జున. అప్పుడు నీకు గోయింగ్ ఉండదు, కమింగ్ ఉండదు. ఇంకోటి మన మనసు పాడైపోయింది, అది రాగద్వేషాల వల్ల మన మనసు పాడైపోయింది. అయితే భగవంతుడు చెప్పిన మాటలు వినటం లేదు మనం, మన మనసు శుభ్రంగా పాడైపోయింది, రాగద్వేషాల వల్ల పాడైపోయింది. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనకు వినబుద్ధి కలగటం లేదు, మన ఓం ఓం ఓం. అయితే మనకు భగవంతుడు ఏంది, భక్తి ఉండాలి. మళ్ళీ భక్తిలో మనకి ఏమి ఉండదు కదా, అడుగకిచ్చడు నీదు అకళంకం ఒక కీర్తి హాని చేయక బ్రోము అరుణాచలం ఏది. భగవంతుడు ఏంది, భక్తి ఉండాలి. భగవంతుడు లేకపోతే భక్తి కుదరదు. కానీ ఏమి అడగాలనేటువంటిది మనకి ఏది మంచిదో ఆయన ఇస్తాడు, మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. మనకేది మంచిదో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మనకేది కావాలో ఆయనకంటే ఎక్కువ మనకు తెలుసున్నప్పుడు ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడే కాదు బలవాన్, అతి బలవంతుడే కాదు సర్వసాక్షి. ఎక్కడో మనకు తెలియని విషయాలు కూడా మన హృదయంలో అట్టడుగున విషయాలను కూడా సాక్షిగా ఉండి చూస్తాడు. అతి బలవాన్, బాగా బలవంతుడే కాదు, మహాజ్ఞాని మాత్రమే కాదు సర్వజ్ఞుడు, అంతర వ్యాపించిన వాడే కాదు సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడే మాత్రమే కాదు అంతర వ్యాపించిన వాడు మాత్రమే కాదు అన్ని సాక్షిగా చూసేవాడు కూడా ఆయనే. సర్వజ్ఞుడు మాత్రమే కాదు, సర్వశక్తివంతుడు మాత్రమే కాదు, సర్వసాక్షివంతుడు, సర్వ అన్నిటిని మన హృదయంలో ఎక్కడో అడుగులన్నదాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అది నీకు భక్తి మంచిదే, నీకు భక్తి ఉందని అది ఇది అడగొద్దు, అడగొద్దు. వ్యాపారం చేయకు భగవంతుడితో, వ్యాపారం చేయొద్దు. నీకేది ఎప్పుడు కావాలని ఇస్తూ ఉంటాడు. అంటే కోరికకి శక్తి లేదు, ఆత్మకి శక్తి ఉంది, ఈశ్వరుడికి శక్తి ఉంది, కానీ కోరికకి శక్తి లేదు. ఆయన ఎప్పుడు నేను అలంకరించాలో అది అలంకరిస్తూ ఉంటాడు. నువ్వు అడగవలసినటువంటి పని లేదు. ఒకవేళ అడిగితే ఇవ్వబోడేమో నువ్వు అనుకుంటావు, అది దాని వల్ల అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే మనం అడగకపోతే భగవంతుడు ఇవ్వడేమో లేకపోతే ఆయనకి తెలియదేమో అనుకుంటాం, దానివల్ల మనకు అహంభావన పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. దేహమే ఆత్మ, దేహమే చైతన్యము, దేహమే భగవంతుడు, దేహమే సర్వస్వము అనే దేహబుద్ధి దేహబుద్ధిలో కూరుకుపోతాం. ఆరోది కాలం కూరుకుపోవటం, చీకట్లో అజ్ఞానంలో కూరుకుపోతాం. ఇది ఏ పార్టీ కాదు, భగవాన్ అంటారు. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదోటి మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, అది మనస్థానండి ఇంకోటానండి ఏదనండి, అది ఏ పార్టీ కాదు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, అది అంటే ఆత్మ పార్టీ కాదు, దేహం పార్టీ కాదు, అది అది ఆత్మకి సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది కాదు. అది ఎలా వచ్చిందో, మధ్యలో వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వచ్చిందని మనం వెనక్కి చూసుకోవడం కంటే దాన్ని ఓడగొట్టుకోవడం మంచిది. ఎలా వచ్చిందని మనం వెనక్కి చూసుకోవడం కంటే కాళ్ళు ముళ్ళు ఇరిగింది, ఎక్కడ ఇరిగింది, రావులు పాలన ఇరిగిందా ఎక్కడ ఇరిగిందని అలా చూసుకోవడం కంటే ముళ్ళు తీసుకోవడం మంచిది. ఇది ఎలా వచ్చిందో, మధ్యలో వచ్చింది, ఇది దేహానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది కాదు, జడానికి సంబంధించింది కాదు, చైతన్యానికి సంబంధించింది కాదు, ఇది మధ్యలో వచ్చింది అయ్యా. మధ్యలో వచ్చింది విచారణ చేస్తే పోతుంది, కానీ ఎప్పుడు ఉన్నది విచారణ చేస్తే పోరాదు. లాజిక్, వండర్ఫుల్ లాజిక్, బ్యూటిఫుల్ లాజిక్. విచారణ చేస్తే లేనిది పోతుంది, కానీ ఉన్నది పోదు. ఓ నరిహాత్మ, ఓ నది చైతన్యం, ఏదైతే నేనుగా నీకు వ్యక్తం అవుతుందో అది మధ్యలో వచ్చింది అంటే అది విచారణ చేస్తే అది పోతుంది. అది నిజంగా ఎప్పుడు ఆత్మలాగా అది ఎప్పుడు ఉందనుకో, నువ్వు విచారణ చేసినా పోదు. మధ్య ఆత్మ విమర్శ, ఆత్మ విచారణ ఎందుకంటే ఆత్మను తెలుసుకోవడానికి కదా మధ్యలో వచ్చింది ఊడిపోతుంది, అందుకే విచారణ. విచారణ చేస్తే ఎప్పుడు ఉన్నది ఎలా పోతుంది, ఎప్పుడు ఉన్నది ఎలా పోతుందో పోదు. ఉన్నదాని వల్లే కనిపించింది పోతుంది, మధ్యలో వచ్చింది పోతుంది. అది పోతే ఎలా ఉంటావయ్యా, నీకు తలకాయ పోటు, నీకు తలకాయ పోటు తగ్గాక తలకాయ పోటు రాకముందు ఎలా ఉంటావో అలాగ ఉంటావు. అలాగే మనం ఏదిగా ఉన్నామో, ఈ నిద్య నేను, ఈ దేహగతమైన నేను, మనోగతమైన నేను నశించాక ఏదైనైతే దేహం తోటి, మనస్సు తోటి, ఇంద్రియాల తోటి, బుద్ధి తోటి, రంగు తోటి, అన్నిటితోటి తాదాప్యం పొందుతుందో అది పోయాక అది లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉంటావు. అదే మోక్షం, అదే శాంతి, అదే ఆనందము, అదే బ్రహ్మం. వండర్ఫుల్ టీచింగ్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. తలకాయ పోటు తగ్గాక ఏదో అయిపోవు, తలకాయ పోటు తగ్గక ముందు నువ్వు ఎలా ఉన్నావు అలాగవుతావు. ఈ మధ్యలో వచ్చింది పోయిన తర్వాత ఏ ఆత్మగా ఉన్నావో ఆత్మగా ఉంటావు. కానీ ఏదో కొత్తగా పొందేది కాదు, కొత్తగా పొందేది ఎప్పుడు, కొత్తగా వచ్చింది ఎప్పుడు పోతుంది, మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. మధ్యసిరి అంటారు అలా, ఎప్పుడు కూడా మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. శరీరం కూడా పూర్వం లేదు, మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. శరీరం అయిపోయినప్పుడు ఇంకేం మిగిలితే ఏమి పోవు. అయితే నన్ను శరణాగతి పొందమంటున్నారు, నన్ను శరణాగతి పొందమంటున్నారు అంటే భగవంతుడు నీకు ఏది ఇస్తే దాంతో నువ్వు సంతృప్తి పడు. భగవంతుడు నీకు ఏదైతే అనుగ్రహించలేదో ఇంతగా దాని అనుగ్రహించడం దాని గురించి ఆరాటం పెట్టుకోకు. అది ఆపు చేయాలి, నీకు ఆపు చేశాడు, ఎందుకంటే అది ఇస్తే నువ్వు పాడైపోతావు. అది నీకు తెలియక ఆరాట పడతావు, ఇంకా కావాలి ఇంకా కావాలని. అది నీకు కావాలని ఆపు చేశాడు నీకు, అది ఇస్తే ఇంకా పాడైపోతావు అని తెలుసు. అది కదండి, ఆత్మకు చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు, మనం ఇంకా బతకాలి ఇంకా బతకాలి అనుకుంటున్నాం కదండి, అనుకుంటున్నాం కదా. అలా అనుకునేవాడు ఎవడు, వాడిని తీసి పక్కన పెట్టు, నువ్వు ఎవడో నీకు తెలియబడుతుంది. వండర్ఫుల్ లాగి ఇంకా ఇప్పుడు ఏమి ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి నువ్వేదో అనుకుంటున్నావు. అంటే ఆత్మకి అసలు చావు లేదు, ఆత్మకి చావు లేదు, మరి ఇంకా బతకాలి ఇంకా బతకాలి నువ్వు అనుకుంటున్నావు. అనుకునేవాడు ఎవడు, ఆయన తీసి పక్కన పెట్టు, చావు లేదు సత్పదార్థం నీకు. అప్పుడే అక్కడ నీకు స్వరూపంగా గోచరిస్తుంది బ్రహ్మానందం. కొంతమంది ఏదైనా అది ఏమైనా బ్రహ్మానందమా అంటారు, అంటే బ్రహ్మానందానికి మించింది దాంతో సమానమైంది, దాంతో మించిన ఆనందం లేదు. ఎవరైనా ఆనందపడతారంటే అది ఏమైనా బ్రహ్మానందమా అంటారు, అంటే దాని అర్థం ఏంటి, బ్రహ్మానందంతో సమానమైంది కానీ దాంతో మించింది కానీ లేనే లేదు. వీడు ఏమంటున్నాడంటే నేను శరణాగతి పొందాలని ఉంది నాకు, శరణాగతి పొందాలని ఉంది నాకు, నన్ను ఏమి చేయమంటారని. భగవాన్ ఏం చెప్తున్నారంటే రెండు మార్గాలు చెప్తున్నారు. భగవాన్ ఏం చెప్తున్నారు, రెండు మార్గాలు చెప్తున్నారు. ఇక్కడ నీకేదైతే నేనుగా వ్యక్తం అవుతుందో దాని మూలంలోకి వెళ్ళిపో. నీకేదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, నేను అనేది ఒక తలం, నేను అనేది ఒక భావన. మీకు ఏదైనా ఏమండి ఈ మధ్యన కష్టాలు వస్తున్నాయని మాకు అంటారు అందరు. మేము జిన్నూరులో నవగ్రహాలు పెట్టేస్తున్నాం కష్టాలు తీరటానికి. ఈ మధ్యన అందరూ ఏమంటున్నారంటే, అందరూ ఏమంటారంటే మాకు కష్టాలు వస్తున్నాయని అంటారు. కష్టాలు ఎవరికి వస్తున్నాయని స్పెసిఫిక్, యు మస్ట్ బి స్పెసిఫిక్. ఈ కుక్క నూరు పైది అందరం మాకు ఈ మధ్యన కానీ కష్టాలు ఎవరికి వస్తున్నాయి దేహానికి. పుట్టిన వస్తువుకి కష్టాలు ఏముంటాయి, పుట్టిన వస్తువుకి కష్టాలు ఉండవు. ఎవరు పుట్టారు, దేహం పుట్టింది. దేహం ఈ దేహము ఏ, ఈ దేహం నాదని ఎవరికి, ఈ దేహము నాది, ఈ దేహము నేను అని దేహానికి కష్టం లేదు, ఆత్మకి కష్టం లేదు, పుట్టిన దానికి కష్టం లేదు, పుట్టిన దానికి కష్టం లేదు. మధ్యలో వచ్చి పడింది ఏది, దేహము నేను దేహము నాదని ఎవరైతే చెబుతున్నారో, ఎవరైతే చెబుతున్నారో దానికి కష్టం. సబ్జెక్ట్ మీరు బాగా క్లోజ్గా వచ్చాడు మరి. ఆత్మకి కష్టం లేదు, పుట్టిన దానికి కష్టం ఏంటి, దేహం పుట్టింది, దేహము పుట్టింది దానికి కష్టం లేదు. నేను దుఃఖపడుతున్నానని ఎవరు దేహం చెప్పదు, నేను కష్టపడుతున్నానని దేహం చెప్పదు. దేహంతో ఏ తలంపు అయితే ఏ భావన అయితే తదాప్యం పొందుతుందో, ఈ దేహము నేను ఈ దేహము నాదని ఎవరైతే చెప్తున్నారో అది కష్టపడుతుంది. అది తీసేస్తే నీకు కష్టం ఏముందంటే దాన్ని అలాగే పెట్టుకుంటారనుకో. మీకు ఒక కష్టం పోయిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది, ఒక శరీరం పోయాక ఇంకో శరీరం వస్తుంది, ఒక అశాంతి పోయాక ఇంకో ఒక అశాంతి వస్తుంది, ఒక గోధిలోంచి దిగి ఇంకో గోధిలో పట్టం. మీరు బాగా అర్థం చేసుకోండి, అలా కష్టము మాకు ఈ మధ్యన కష్టాలు పడుతున్నామని అంటారు. అలా కష్టం అనేది ఎవరికి, నీ దేహానికే, లేకపోతే నీ లోపల ఆత్మకే, దేహానికి కాదు, ఆత్మకి కాదు. ఎవరికి కష్టం? ఈ దేహము, ఈ దేహము నిద్దట్లో ఎవరికైనా కష్టం ఉందా? నిద్దట్లో ఎవరికి కష్టం లేదు. ఈ దేహము నేననే తలంపు, ఈ దేహము నేననే భావన వచ్చే కష్టం వస్తుంది. ఈ దేహంతో ఏ తలంపు అయితే ఏ భావన తాదాత్యం పొందుతుందో దానికే కష్టం. విచారణ చేసి దాన్ని ఊడగొట్టుకో. అదే మోక్షం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం, అదే బ్రాహ్మణ స్థితి, అదే అనంతం. ఎందుకు ఈ చిన్న విషయానికి గందరగోళ పడిపోతావు? అర్థం లేని చదువులు వ్యర్థం. నాకు కష్టం వస్తాను, నాకు కష్టం వస్తాం, నాకు అశాంతి వస్తాం అని ఏం భుగిజ టై. అది ఎవడు వచ్చేవాడు? ఎవడు దేహానికి రావటం లేదు, పుట్టడం ఆత్మకు రాదు. మరి ఎవడికి వస్తుంది? వాడిని ఓడగొట్టే ఏమి లేదు. వాడిని షేక్ చెయ్యి, వాడిని డౌట్ చెయ్యి, వాడిని ఎలిమినేట్ చెయ్యి, వాడిని వేరుతో సహా తీసి ఓ పక్కన పెట్టు. ఇప్పుడు మీ అత్తగారు, మీ అత్తగారు అంటే మీ అత్తగారు అంటే మీకు తిడతారనుకోండి, మీ అత్తగారు మిమ్మల్ని తిడతారనుకోండి, అయ్యో మా అత్తగారు అంటే తిడతాను కాబట్టి నాకు భయం వేస్తాను అనుకోండి, మా ఆయన చూసి భయం వేస్తానని కొంతమంది అంటారు. ఇవన్నీ అది కాదు, ఈ భయాలు నిజం కాదు. నా మీద నాకు విశ్వాసం లేనప్పుడు, నా మీద నాకు నమ్మకం లేనప్పుడు, నేను చేస్తున్న పని మీద నాకు ఫెయిత్ లేనప్పుడు వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే భయం కలదు. నాకు భయం, నాకు నాకు నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు భయం ఏంటి? అసలు నాకు భయం వేస్తానంటే నా మీద నాకు నమ్మకం లేదు. నా ఎక్కడ ఉందంటే మీరేదో అన్నారు కాబట్టి నాకు భయం వేస్తుంది అనుకోండి. మీరేంటే నాకు భయం, నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు, నా మీద నాకు విశ్వాసం లేనప్పుడు మీరు ఏదైనా మాట అంటే భయం, నా మీద నాకు విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఏదైనా మాట అంటే నాకు భయం ఏంటి? అప్పుడు తెలియక భయపడతారు. మళ్ళీ అక్కడి నుంచి డాక్టర్ గారికి వెళ్తాం, అదే 100 రూపాయలు 200 రూపాయలు ఫీజులు పుచ్చుకో. ఆ ఫీజులు పుచ్చుకుంటే ఎందుకంటే వీళ్ళకి రోగం వదలదు, వాళ్ళు రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. ఏమి పుచ్చుకోకుండా మంచి డాక్టర్ ఉంటారనుకోండి, ఏమి పుచ్చుకోకుండా వాళ్ళు వైద్యం చేస్తే ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళంటే చేతకానివాడేమో అనుకుంటారు కూడా. ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళంటే ఏమి పుచ్చుకోకుండా గొప్ప వైద్యం చేస్తా అనుకోండి గొప్ప డాక్టర్, ఆ డాక్టర్ చేతకానివాడేమో అనుకునే ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రజలు కూడా ఎలా అన్నారంటే ఎంత ఎక్కువ ఫీజు పుచ్చుకుంటే అంత గొప్ప డాక్టర్. మీ కులు అర్థం చేసుకుంటే మీకు భయం లేదు, ఆశాంతి లేదు, హాయిగా బతికిపోతారు. వాడు భగవాన్ దగ్గరికి వచ్చాడు ఒకడు, నేను దేవుణ్ణి స్మరించండి అన్నాడు. మరి దేవుణ్ణి స్మరించకపోతే నీకు మనస్సు అంటూ ఉంది కదా, ఏది స్మరించకుండా ఉండలేవు కదా. దేవుణ్ణి స్మరించడం లేదంటే అర్థం ఏంటంటే సైతాన్ని స్మరిస్తున్నామని అర్థం అన్న. మనస్సు ఉన్నప్పుడు ఏది స్మరించకుండా ఉండలేం కదా. ఇప్పుడు దేహం ఉంది, గోధుమనో వరనో తినాలి కదా. అసలు ఆ మనోనాశనం అయిన వాడికి ఏం స్మరణ ఉండదు. నువ్వు ఏది దేవుణ్ణి స్మరించడం లేదంటున్నావు అంటే నువ్వు స్మరించేది సైతాన్ అయి ఉండాలి, అజ్ఞానం అయి ఉండాలి, విషయాలు అయి ఉండాలి. నువ్వు దైవ చింతన లేనప్పుడు, ఆత్మచింత లేనప్పుడు విషయ చింతన ఉంది. ఎప్పటికైనా భంగపడతావు. నీకు మీది లేదు అశాంతి, నీకు మీది లేదు చీకటి లోకాలు, నీకు ఏకం లేదు పరం లేదు. అంతే దాని అర్థం. నాకు మనస్సు ఉన్నప్పుడు భగవంతునైనా స్మరించాలి, విషయాలన్నా స్మరించాలి. నేను భగవంతుని స్మరించడం అంటే నువ్వు సైతాన్ని స్మరిస్తుంది. దేన్ని స్మరిస్తే పాడైపోతావు, దాన్ని స్మరిస్తున్నావు అర్థం. నువ్వు ప్రత్యేక విడిగా చెప్పక్కర్లేదు. నాట్ సోషల్ రిఫార్మ్ బట్ సెల్ఫ్ రిఫార్మ్. నువ్వు ఎవరినో ఉద్ధరించడం కాదు, నిన్ను ఉద్ధరించుకో. ఎవరినో బాగు చేయటం కాదు, నిన్ను బాగు చేసుకో. సంఘాన్ని కాదు నువ్వు బాగు చేసి, ముందు నువ్వు బాగు చేసుకో. సోషల్ రిఫార్మ్ ముందు కాదు, ముందు సెల్ఫ్ రిఫార్మ్. ముందు సెల్ఫ్ రిఫార్మ్ అయిన తర్వాత సోషల్ రిఫార్మ్. కొంతమంది ప్రజలను ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెబుతూ ప్రజల ధనవంతులు ఎవరు ఉద్ధరిస్తామని చెప్పేవాళ్ళు ధనవంతులు అవుతారు. ఇదే మాయ. ప్రజలను ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తా ఉంటారు కానీ వాళ్ళు ప్రజలను ఉద్ధరించారు, వాళ్ళు ఉద్ధరింపబడతారు. నువ్వు ప్రజలను ఉద్ధరిస్తావా? నువ్వు స్వార్థం లేకుండా నేను జీవితం ఎప్పుడైనా ఒక మాట మాట్లాడావా? స్వార్థం లేకుండా నువ్వు ఎప్పుడైనా ఒక పని చేసావా? నీ శరీరాన్ని మర్చిపోయి, నీ మనసును మర్చిపోయి, నీ గౌరవాలను మర్చిపోయి, ఏదైనా మర్చిపోయి ఒక మాట మాట్లాడావా? నీ జీవితం ఒక మంచి పని చేసావా? స్వార్థం లేకుండా నువ్వు ప్రజలను ఉద్ధరిస్తావా? లోపల కొండంత స్వార్థం పెట్టుకుని నువ్వు ప్రజలను ఉద్ధరిస్తావా? ఇప్పుడు మనం ఓట్ల కోసం ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, అనుకోండి, లేకపోతే గౌరవం కోసం పని చేస్తాం అనుకోండి, అది కూడా స్వార్థమే. ఇప్పుడు కృష్ణుడు ఏమి చెప్పాడంటే సెల్ఫ్లెస్ వర్క్ అన్నాడు. స్వార్థం లేకుండా పని చేయి, నువ్వు నీ మనస్సు బాగుపడుతుంది. బాగుపడినటువంటి మనస్సు నీ హృదయం వైపుకి దారి చూపి, దారి నీ హృదయం వైపుకి మళ్ళుతుంది. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది స్వార్థం లేకుండా. మరి మీరు చాలా మంది చెబుతున్నారు మేము స్వార్థం లేకుండా చేస్తాం, మరి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎందుకు రావలేదు? చెప్పండి, ఇక్కడ మీటింగ్లో ఎవరైనా సరే కొంతమంది అంటారు మేము మంచివాళ్ళు, వాళ్లే చెట్టు వాళ్ళండి, మేము చాలా మంచివాళ్ళం అంటారు కొంతమంది. నిజంగా మీరు మంచివాళ్ళు అనుకుందాం, మీరు మంచివాళ్ళు అయితే మీకు ఆత్మజ్ఞానం ఎందుకు రావాలి? చెప్పండి, ఎవరైనా సరే మాలో ఏమి లోపాలు లేవండి, మేము మంచివాళ్ళు అంటారు కొంతమంది. ఇప్పుడు నిజమే అనుకుందాం, మీ నోటితో చెప్పిందే నిజం అనుకుందాం. మరి మీలో దోషం లేకపోతే, మీ బుద్ధిలో దోషం లేకపోతే, మీ జీవితం వంకర జీవితం కాకపోతే, మీ బుద్ధిలో వంకర లేకపోతే, మీ బుద్ధిలో బలహీనత లేకపోతే, మీ బుద్ధిలో దోషాలు లేకపోతే, మీకు ఆత్మజ్ఞానం ఎందుకు రాలేదు? రావాలి కదా, ఎందుకు రాలేదు? కొంతమంది అనుకుంటారు మేము చాలా మంచివాళ్ళని. మీరు మంచివాళ్ళు అయితే మరి మీకు బ్రహ్మజ్ఞానం ఎందుకు రాలేదు మీకు? అంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాయంటే, ఏ రకమైన పాపం లేని వాడు నాకు వన్ కైండ్, ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్ వండర్ఫుల్. చెప్పేవాడు గోవిందుడు, చెప్పేవాడు గోవిందుడు. ఏదో ఒక రకమైన పాపం కాదు, ఆ పాపం అనేక రకాలుగా ఉంటుంది. పాపం అనేక రకాలుగా ఉంటుంది, దోషం అనేక రకాలుగా ఉంటుంది. ఒక బుద్ధిలో ఒక దోషం ఉండొచ్చు, ఒక బుద్ధిలో ఒక పాపం ఉండొచ్చు. అన్ని పాపాలనుంచి అన్ని రకాల పాపాలు అన్నాడు, అన్ని రకాల పాపాల నుంచి అన్ని రకాల దోషాల నుంచి అన్ని రకాలలోంచి బలహీనతల్లోంచి నీ విడుదల పొందితేనే బ్రహ్మజ్ఞానం. మరి వీరందరూ విడుదల పొందామనుకుంటున్నారు కదా, మరి బ్రహ్మజ్ఞానం ఎందుకు రావద్దు మీకు? రావాలి కదా. అంటే మళ్ళీ మనం వంచన చేసుకుంటున్నాం, మళ్ళీ మనం మోసం చేసుకుంటున్నాం. అన్ని రకాల బుద్ధిలోని అన్ని రకాల దోషాలలోంచి అన్ని రకాల వంకరలోంచి అన్ని రకాలలోంచి అన్ని రకాల బలహీనతలోంచి విడుదల పొందిన వాడు బ్రాహ్మణ స్థితిని పొందుతాడు. అర్జున, ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్, ఆల్ కైండ్స్ ఆఫ్ వండర్ఫుల్ టీచింగ్, జస్ట్ ఫుల్ టీచింగ్. ఏంటి ఎవడింటికాడు కూర్చొని మేము మంచివాడు, మేము మంచివాడు అని చెప్పుకోవటం? మీరు మంచివాళ్ళా? నిజంగా మంచివాడు వాడు మంచివాడు అని తెలియదు. వాడు మంచివాడు అని చెప్తాడు, వాడు అహంకారం ఉంది. అహంకారం ఉన్నాడు మంచివాడు అవుతాడు? అంటే ఏది పోగొట్టుకోమని భగవంతుడు చెప్తున్నాడు, వాడు పెంచుకుంటున్నాడు వాడికి తెలియకుండా. స్పృహరహితుడు, మమకార రహితుడు, అహంభావన రహితుడు వాడి కదా పరమశాంతి. అండి పరమశాంతి వాడిని పొందేది అట్టివాడిని కదా. స్పృహరహితుడిగా, మమకార రహితుడిగా, అహంభావన రహితుడిగా, వ్యక్తి భావన లేకుండా ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద, ఈ పంచిపోతాల మధ్యలో, ఈ జీవకోటి మధ్యలో ఎవడు చరిస్తున్నాడో వాడే కదా చరమస్థితి పొందేది, చెటార కొమ్మ అందుకునేది. అంటే నీకు ఈశ్వరుడు అనేవాడు, నీకు భగవంతుడి మీద నమ్మకం లేదనుకో, అనుకో మాట వచ్చు, ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకో, దాన్ని తొలగించు. దాని మూలం నీకు తెలిస్తేనే కానీ అది తొలగింపబడదు. అంటే దాని మూలం ఏదైతే మనకు నేరుగా వ్యక్తం అవుతుందో దాని మూలం తెలిస్తేనే కానీ అందులోంచి మనం బయటపడడం. దాని మూలం తెలిస్తేనే అది నశిస్తుంది, దాని మూలం దాన్ని తెలియకుండాది నశించదు. అయితే దాని మూలం ఎంత లోయల్లో ఉంది, ఎంత లోతులో ఉందో అంత లోతులోకి మనం వెళ్ళాలి. అదే రమణ మహర్షి గారు చెప్తారు, చెడులో నీ వస్తువు నీ మెల్లో గొలుసు చెడులో పడిపోయినప్పుడు ఆ చెరువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు దిగితేనే వస్తువు దొరుకుతుంది. లోతు ఎక్కువగా ఉందని బయటకు వచ్చేస్తావు అనుకో, నీకు ఆ వస్తువు దొరకదు. లోతు ఎక్కువగా ఉందని బయటకు వచ్చేస్తావు అనుకో, నీకు వస్తువు దొరకదు. అంటే మూల తలంపు యొక్క మూలం ఎంత లోతులో ఉందో అంత లోతులోకి మురిగితే వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల, ప్రాక్టీస్ చేయి అభ్యాసం వల్ల అన్ని తేలిక పడిపోతాయి. సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం, ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు లెక్కలు ఉన్నాయనుకో 130 మార్కులు వస్తాయనుకో, లెక్కలు బాగా ప్రాక్టీస్ చేస్తాడనుకో అడుగు 100 వచ్చేస్తుంది. మా కొత్త సత్యనారాయణ గారు అనేది మాకు అడ్మైజ్ చేశారు అక్కడ. ఆయన చిన్న తణుకు హై స్కూల్లో చదువుకున్నారు. ఆయన అసలు పుట్టుకతోటే లెక్కల్లో మేధావారు. అది పుట్టుకతోటే లెక్కలు బాగా ఇంటెలిజెంట్. ఒకసారి తణుకు హై స్కూల్ హెడ్ మాస్టర్ అన్నాడని ఏదో కుదపూడా, ఆయన ఇంటి పేరు కుదప, ఏదో కుదప, ఈ బళ్ళు అందరూ నువ్వు లెక్కల్లో తెలియనివ్వడానికి చెప్పుకుంటున్నారు, నేను పేపర్ ఇస్తే నీకు 100 వస్తాయా అని అడుగు హెడ్ మాస్టర్. వస్తాయి సిలబస్ లో ఇస్తే అని అడుగుతున్నాడు, ఛాలెంజ్ అన్నాడు. అయితే మీరు ఎక్కడో తీసుకొచ్చి లెక్కిస్తే కాదు, ఎస్ఎల్సీ సిలబస్ లో ఏది ఉందో సిలబస్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చాడు సిలబస్. సిలబస్ తప్పిస్తే మటుకు నేను ఆ లెక్క చేయనని చెప్పాడు. సిలబస్ ఇచ్చాడు, 100 వచ్చేసి, ఎరే కొదపోడా, ఆడి ఇంటి పేరు కొదప, ఎరే కొదపోడా, ఈ బళ్ళు అందరూ నువ్వు లెక్కల్లో తెలియనివ్వడం చెప్పుకున్నారు, నేను పేపర్ ఇస్తే నీకు వస్తాయి, గవర్నమెంట్ ఇస్తే నీకు 100 వస్తాయి లెక్కలో, గవర్నమెంట్ పేపర్కే, నేను ఇస్తే నీకు వస్తాయా అన్నాడు. సిలబస్ తప్పకుండా ఇస్తే మీరు ఇచ్చిన వస్తాయి అన్నాడు. వచ్చేసింది కదా, గవర్నమెంట్ ఏదో పేపర్ ఇస్తాను, యావరేజ్ స్టూడెంట్ని బట్టి ఇస్తున్నాను గవర్నమెంట్ పేపరు, అందుకే నువ్వు నేను ఇస్తే నీకు రావు, గవర్నమెంట్ ఇస్తే వస్తుంది. గవర్నమెంట్ ఏమో బాగా తెలివైన దృష్టిలో పెట్టుకోదు, తెలివి తక్కువ ఉన్న దృష్టిలో పెట్టుకోదు, యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పేపర్ ఇస్తారు, దాని మీద ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, నేను ఇస్తే నీకు రావు అని అడుగుతుంది హెడ్ మాస్టర్. నువ్వే అన్నాడు కదా, మీరాబాయి చెప్పింది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరాబాయి అంది, నాకు కావలసింది భగవంతుడు, భగవంతుడు కల్పించిన నాకు అక్కర్లేదు. గౌరవాలు అగౌరవాలు, ఈ గొప్పలు జయాలు అపజయాలు, ఇవన్నీ భగవంతుని కల్పించింది నాకు అక్కర్లేదు, నాకు భగవంతుడి కావాలి. అంటే వాళ్ళ బంధువులు ఏమని చెప్పారంటే, మీరాబాయి బంధువులు, నీ గురించి కుటుంబం గౌరవం పోతుంది, నువ్వు రాజపుత్రికు ఇలా భక్తి భక్తిని ఎలా తిరుగుతున్నావు గుళ్ళు చుట్టూరుని, కుటుంబం గౌరవం పోతుందంటే. అప్పుడు ఏం చెప్పిందంటే, మీరాబాయి, ఈ గౌరవం అనేది అగౌరవం అనేది లోకానికి సంబంధించిన విషయాలు, భగవంతుడు నాకు కావాలి కానీ భగవంతుడి కల్పించిన లోకం నాకు అక్కర్లేదు. మనకేంటి భగవంతుడు అక్కర్లేదు, భగవంతుడి కల్పించినవి కావాలి. మనకి భగవంతుడు అక్కర్లేదు, భగవంతుడు కల్పించినవి కావాలి. మీరా ఏముందంటే, నాకు భగవంతుడు కల్పించినవి అక్కర్లేదు, భగవంతుడు కావాలి. మీరు మోక్షం కోసం బాగా తపిస్తున్నారా అన్నారు మీరాబాయి అని. అంటే మీరాబాయి అంది, కేశవుడికి ఒక్క నమస్కారం పెడితే మోక్షం వస్తుంది, తపించటం ఏంటవయ్యా అన్నారు. హృదయపూర్వకంగా నిండి మనసుతో కేశవుడు అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు, అందరూ కూడా దేవతలు, బ్రహ్మ త్రిమూర్తులతో సహా పంచభూతాలతో సహా ఎవరు స్వాధీనంలో ఉన్నారో వాడికి కేశవుడు. వాడికి ఒక్క నమస్కారం పెడితే మోక్షం వస్తుంది, తప్పించడం ఏమిటయ్యా? ఒక్క నమస్కారం చాలు. కేశవుడు, త్రిమూర్తులు, దేవతలు, పంచభూతాలు ఎవడు స్వాధీనంలో ఉన్నాయో వాడికి ఒక్క నమస్కారం, ఒక్క నమస్కారం చాలు, రెండోది కూడా అక్కర్లేదు మోక్షం కోసం తప్పించడం ఏమిటయ్యా? ఒక్క నమస్కారం చాలు కేశవుడు. కేశవుడు అంటే నీకు విచారణ మార్గం నచ్చలేదనుకో, విచారణ మార్గం అంటే మన అందరిలోనే బలహీనత ఎక్కడుందంటే, ఇప్పుడు మనం నేను నేనుగా వ్యక్తం అవుతుంది కదా, నూటికి నూరు పాళ్ళు అసత్యమైనప్పటికీ అది నూటికి నూరు పాళ్ళు సత్యమైన భావన వచ్చేసింది మనం. అంటే దాన్ని మనం అందులోంచి విడుదల పొందలేకపోతాం. అందులోంచి విడుదల పొందితే మనం ఉండవేమనే భయం ఒకటి ఉంది. మన అందరికీ వీటికి పై మాటలు చెప్పినా ఏదైతే నేను అంటున్నాం, అందులోంచి విడుదల పొందిపోతే మనం ఉండవేమో, మొత్తానికి గల్లంత అయిపోతాయేమో అని లోపల భయం ఉంది. పైకి ఏదో మామూలుగా చమత్కారం మాటలు చెప్పినా, ఏదో గౌరవం కోసం చమత్కారం కోసం చెప్పినా, ఏదైతే నేను పోగొట్టుకోమంటున్నారో ఆ నేను పోతే మనం అసలు ఉండలేమనే భయం కూడా మనకుంది. ఆ నేను పోతే ఉంటాం, ఎప్పుడు ఉండటానికి ఇది పోగొట్టుకోమండి, చావటానికి కాదు, చావాలంటే ఇది అయితే పెట్టుకోమంటున్నారు. నీకు ఉండాలని ఉందా, ఎప్పుడు ఉండాలని ఉందా, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండాలని ఉందా, దీన్ని పోగొట్టుకో. ఏది నీ బతకాలి బతకాలి బతక, ఏం బతుకుతావు, ఈ శవాన్ని వేసుకుని తిరగటం అని పోగొట్టుకో. అప్పుడు నేను ఇంకా బతకాలి ఇంకా బతకాలని అనుకుంటున్నావు కదా, నువ్వు ఆని పోగొట్టుకో. ఆయనపై పూర్తి భారం వేయడం తప్ప నువ్వు, అది ఒక పద్ధతి, విచారణ పద్ధతి, విచారణ మార్గం. ఇంటి విచారణ మార్గం అంటే విచారణ చేసి నిజానేని, దొంగనేని, దేహగతమైన మనోగతమైనలోంచి విడుదల పొందటం, అది ఏమిటది విచారణ మార్గం. అది నీకు నచ్చలేదు అనుకో, కొంతమందికి ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. వాడికి సొంత కోరికలు ఉండవు, సొంత అభిప్రాయాలు ఉండవు. ఏంటి అది అలా జరిగిందంటే ఏమో భగవంతుడి సంకల్పం. అలా జరగవలసింది జరిగింది, భగవంతుని తెలియకుండా జరగలేదు కానివ్వండి అంటారు. ఈ మధ్యన అన్నదమ్ముడు ఇద్దరు పేచీలు పడుతున్నారు అక్కడ బాంబేలో. ఈ మధ్యన వాళ్ళిద్దరు పేచీలు పడ్డారు, పేచీలు పడ్డారు, వాళ్ళకి తేవటం లేదు. వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు, 80,000 కోట్లు ఆస్తి, అమ్మ బతుకుంది, వాళ్ళిద్దరికి తెగుల్చుకోలేక ఇంకా అమ్మ మీద పెట్టేద్దాం, అమ్మ మీద పెట్టేద్దాం అంటారు. అమ్మ అమ్మ అమ్మ. ఈ మధ్యన ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి వర్డ్స్ లో బహుశా ఏ భాషలో ఉండలేదు, ఆంగ్ల భాషలో ఉన్న మాటల్లో ఏ భాషలో ఉండలేదు, అన్ని మాటలు ఉన్నాయి ఇంగ్లీష్ భాషలో. ఈ మధ్యన ఒక ఇంగ్లీష్ పండితుడు ఒకడు అడిగాడు, ఒక ఇంగ్లీష్ మాటలు చాలా ఉన్నాయి కదా, నీకు ఇష్టమైన రెండు మాటలు చెప్పు. ఒకటి మదర్, రెండు లవ్. ఇంగ్లీష్ మాటలు చాలా ఉన్నాయి, నీకు ఇష్టమైన మాటలు రెండు చెప్పమని ఈ మధ్యన పండితుడు అడిగాడు ఒకడు లండన్ లో. రెండు మాటలు అడిగి చెప్పాడు, ఒకటి మదర్, రెండు లవ్. తల్లి అంటే తల్లే, ప్రేమ అంటే ప్రేమే. ఆ రెండు మాటలు నాకు ఇష్టం, ఒకటి మదర్, రెండు లవ్. నాకు అన్ని మాటల కంటే మదర్ అనే మాట ఇష్టం. అమ్మ, మనకి అమ్మ అంటే ఇష్టం ఉండదు, బొమ్మలంటే ఇష్టం. వాడు ఇంగ్లీష్ మాటల్లో రెండు మాటలు చెప్పు నీకు ఇష్టం అనే మాటలు అంటే వాడు ఏమన్నా అంటే మొదటి మాట మదర్, అమ్మని ఇంగ్లీష్ లో మదర్ అంటారు. మనం తెలుగు ప్రేమ ప్రేమ అనే దాన్ని మనం, ప్రేమ వేరు కామ వేరు, ప్రేమ వేరు కోరిక వేరు. కోరిక బేరాలాడుతుంది, ప్రేమ బేరాలాడదు. ప్రేమ బేరంతో పని లేదు, ప్రేమ బార్గైన్ చేయదు. అంటే రెండు మాటలు చెప్పమంటే ఇంగ్లీష్ మాటలు రెండు చెప్పాడు, ఒకటి మదర్, రెండు లవ్. నీకు నచ్చిన మాటలు ఇంగ్లీష్ మాటలు రెండు చెప్పమన్నాడు లండన్ లో. వాడు రెండే చెప్పాడు, ఒకటి మదర్, రెండు లవ్. ఇప్పుడు ఏం చెబుతున్నావమ్మా? అనిల్ అమ్మ అని వాళ్ళ అమ్మగారు ఏదో చెప్పింది, అది మర్చిపోయాను. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పిందంటే, ఈ తగువులన్నీ లేదు, ఎవరినో ఉద్ధరించడానికి కాదు, ఈ తగువులు ఆస్తుల కోసమే, అధికారాల కోసం, పదవుల కోసం దెబ్బలాడుకుంటున్నారని చెప్పింది. వాళ్ళు ఏం చెప్పింది అంటే, ఒకటి ఆస్తి కోసం, రెండు అధిక, నేను ఎంపీ, మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఉండాలంటే మేనేజింగ్ డైరెక్టర్ గా నేను ఉండాలి. వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఎందుకు దెబ్బలాడుకుంటున్నారంటే, ఎవరిని ఉద్ధరించడానికి కాదు, అధికారం కోసమే, ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నారని చెప్పి. అది మదర్. వాళ్ళు ప్రజలను ఉద్ధరించడానికి కాదు, వాళ్ళు దెబ్బలాడుకునేది వాళ్ళ ఆస్తుల కోసం. మరి అధికారం కూడా నేనేంటి, నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలి. ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతి పదవి మహాత్మా గాంధీకి గడ్డి పరక తెలుసు అమ్మా, గడ్డి పరక. ఊరికే గడ్డి పరక తీసేస్తా పడేస్తారు. లోపల ఆడికి ఏ వస్తువు అయితే అనుభవికి వైద్యమైందో దాని ముందు గడ్డి పరక. అది గణపతి శాస్త్రి గారు అంటారు, రమణ మహర్షి మీద ఓ పద్యం రాస్తూ, ఏ ప్రపంచం అయితే గొప్పది అనుకుంటున్నాము, ఏ ప్రపంచం కోసం అయితే మేము జీవిస్తున్నాము, ఏ ప్రపంచం అయితే ఉన్నతమైంది అనుకుంటున్నాము, ఏ ప్రపంచం కోసం మేము జీవిస్తున్నాము, ఏ ప్రపంచ విషయాలు అయితే రోజు స్మరిస్తున్నాము, ఏ ప్రపంచం యొక్క గోపల గొప్పల కోసం, ఏ ప్రపంచం యొక్క గౌరవాల కోసం నేను ఆరాట పడుతున్నావు? ఆ ప్రపంచం ఓ రమణా, నీకు ఒక నీటి బుడగ కదా, అది ప్రపంచం నీకు ఒక నీటి బొట్టి కదా. మేము ఏ ప్రపంచం 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 గౌరవాలు గొప్పలు అధికారాలు దేనికోసమైతే మేము ప్రపంచం ప్రపంచం అనుకుంటున్నాము, అది నీ దృష్టిలో ఒక నీటి బొట్టు, ఓ డ్రాప్ ఆఫ్ వాటర్, ఓ నీటి బుడగ, నీటి బొట్టు. మాకు ఏదైతే గొప్పో నీకది నీటి బొట్టు, నీటి బుడగ, బొట్టు కూడా కాదు బుడగ. ఈ పద్ధతి వల్ల భగవంతుడే సర్వమనతను అహం ఎందుకు పనికిరాదని నమ్మకం. నువ్వు భగవంతుని నమ్ముతా అంటే, భగవంతుడి పట్ల గౌరవంగా ఉంటే, భగవంతుడి చెప్పిన మాట ఎందు విశ్వాసం కనుక ఉంటే, మనందరూ విశ్వాసహీనులం. మనం రోజు చదువుతాం కానీ విశ్వాసం ఉండదు మనకి. ఇప్పుడు భగవద్గీత చదువుతాం, ఉపనిషత్తులు చదువుతాం, అన్ని చదువుతాం కదా. ఇంకా మనకి ఈ పేపర్లు ఉంటాయి కదా, తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, ఆ పేపర్లో ఉన్న మాటల మీద గౌరవం కూడా ఉండదు మనకి. మన భగవద్గీత చదివి పేపర్ చదివితే చదువుతుంటే అది ఉన్న భక్తి ఊడిపోతుంది. మనందరం ఎలా చేయాలంటే, కృష్ణుడు చెప్పిన మాట మీద ఉన్న విలువు కూడా, వార్తాపత్రికల్లో ఉన్న మాటల మీద విలువు కూడా మనకి భగవంతుడు చెప్పిన మాట మీద లేదు. చదువుతున్నాం కానీ నమ్మటం లేదు, చదువుతున్నాం కానీ గౌరవం లేదు, చదువుతున్నాం కానీ వాక్యాన్ని అనుసరించి జీవించాలి, ఆ వాక్యం ఏ అర్థాన్ని నిర్దేశిస్తుంది అది కూడా మనకి విశ్వాసం లేదు. ఏ వాక్యాన్ని అయితే ఏ వాక్యం అయితే, ఆ వాక్యం ఏ అర్థాన్ని అయితే నిర్దేశిస్తుందో దాన్ని పొందాలనే తపన లేదు. ఈ మధ్యన వివేకానంద ఇల్లు బాజాయించారు, 5 కోట్లు పెట్టి, 5 కోట్లు 4 కోట్లు అయింది. ఆ పూర్వం ఏదో పూర్వం మండలవులు ఏంటో అవన్నీ పడగొట్టేసి ఆ పక్క వాళ్ళకి ఏదైనా నష్టపరగానే ఇచ్చి మొత్తం 5 కోట్లు పెట్టి వివేకానంద ఇల్లు బాజాయించారు. దానికి ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఎవరో ఉన్నారు కదా, అబ్దుల్ కలాం గారు, ఆయన తీసుకెళ్లారు ఆ ఇల్లు ఓపెన్ చేయడానికి. సరే ఆయన వెళ్ళారు ఓపెన్ చేయడానికి వెళ్ళారు. ఓపెన్ చేసి ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడారు వివేకానంద గురించి. వివేకానందకి ఏది ఇష్టం అంటే ఒక వాక్యం ఇష్టం అది ఆయన చెప్పాడు రాష్ట్రపతి, యార్ రైజ్ యార్ వేక్ అండ్ స్టాప్ ఇట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. వివేకానందకి బాగా ఇష్టం ఈ వాక్యం, యార్ రైజ్ యార్ వేక్ అండ్ స్టాప్ ఇట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. నువ్వు నిద్రపోతున్నావు మేలుకో, నిద్రపోతున్నావు మేలుకో, యార్ వేక్ యార్ రైజ్. అలా ఎందుకు మందంగా ఉన్నావు, పని చేయటం ప్రారంభించు, ఒకడిగైనా ముందుకెయ్యి, పేదకాడిలాగా ఉండకు అంటే స్టాప్ లాట్ ఇల్లు నడక ప్రారంభిస్తే సరిపోదు, గమ్యానికి వెళ్లే వరకు ఆ నడక ఆపు చేయకు, గమ్యానికి వెళ్లే వరకు సాధన విరమించకు, ఏదో ఒక గమ్యం ఉంది ఆ గమ్యాన్ని పొందే వరకు నీ ప్రయత్నం విరమించకు. అంటే వివేకానందం చెప్పింది ఏంటంటే ఆ గమ్యం మోక్షం అని, ఆ గమ్యం మోక్షం అని. ఇక్కడ అంటే స్టాప్ లాట్ ఇల్ ద గోల్ ఇస్ రీచ్ అంటే రాష్ట్రపతి గారు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పింది గోల మోక్షం అనుకోండి, నేనేం చెప్తున్నానంటే ఆ గమ్యము భారతదేశాన్ని బాగు చేయండి అది గమ్యంగా పెంచుకోండి అంటున్నారు ఇలా. ఎవరు రాష్ట్రపతి గారు, భారతదేశాన్ని బాగు చేయండి, సిమెంట్ రోడ్లు వేసేయాలి, అన్ని ఆనకట్లు కట్టేయాలి, కొత్త కొత్తగా దేశం గొప్ప దేశం అయిపోవాలి, ఇంకా ఈ దేశం అంతా డబ్బుతో తొలగాలి, సిరితో తొలగాలి, ఎవరు దారిద్ర్యంతో బాగుపోవాలి బాధపడకూడదు, అందరూ బాగుండాలి, ఎవరు మొక్కలు చూసిన సంతోషంగా ఉండాలి, భాగ్యం పెరిగిపోవాలి, సంపద పెరిగిపోవాలి, దేశం యొక్క వివేకానందమో ఆదిస్తూ చెప్పాడు మోక్షం పొందే వరకు ఆగొద్దని, మీరేం చేస్తారని ఆ గోలుకి నేను అర్థం చేస్తున్నానండి, దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశం యొక్క సంపద కోసం, దేశం యొక్క వెల్త్ కోసం, దేశం యొక్క సౌభాగ్యం కోసం ఆ గమ్యానికి వెళ్లే వరకు మీరు కూడా విశ్రాంతి లేకుండా పని చేయనని వివేకానంద ఆ అర్థం చెప్పాడు. ఇది ఈ అర్థం చెబుతున్నానని ఎవరు చెప్పారు, మన రాష్ట్రపతికి. యార్ రైజ్ యార్ వేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. ఆయన దృష్టిలో మోక్షాన్ని పెట్టుకుని చెప్పాడు, మీరు కూడా పని చేయండి, మీరు మోక్షం పొందే వరకు మీ ప్రయత్నం విడిచిపెట్టొద్దని వివేకానంద చెప్పాడు. దేశం సంపద, దేశం బాగా సంపద గల దేశం అయ్యే వరకు, సంపన్నమైన దేశం అయ్యే వరకు మీ ప్రయత్నం మీరు విడిచిపెట్టద్దు. కొన్ని దేశం కూడా ఎందుకులండి మీరు బాగు చేసుకోండి, కొన్ని రాష్ట్రపతి గారు చెప్పిన దేశం కూడా నాకు వెళ్ళొద్దు మీరు బాగుపడండి. ఈ మధ్యన పార్లమెంట్లో ఏదో బొమ్మలు పెట్టారు, ఆ బొమ్మ పెద్దవాళ్ళ బొమ్మలు, ఆ బొమ్మలు పెట్టి ఆయన ఓపెనింగ్ రమ్మన్నారు. ఎవరిని, రాష్ట్రపతి గారు. ఆయన అన్నాడు ఆ బొమ్మలు నేను ఓపెన్ చేయనన్నాడు. అంటే వాళ్ళ మీద గౌరవం లేక కాదు, ఆ బొమ్మల మీద నిజంగా నీకు గౌరవం ఉంటే ఆ బొమ్మల ఆ పేరు మీద ఏదైనా మంచి పనులు చేయని వచ్చి ఓపెన్ చేస్తాన్నాడు. ఎన్నాళ్ళు ఈ బొమ్మలు కూడా తిప్పుతారు మమ్మల్ని అన్నాడు. ఎక్కడికైనా బొమ్మలేనా, ఇప్పుడు ఈ సరోజని ఉందనుకోండి, ఈ సరోజని మీకు సరోజని మీద గౌరవం ఉందనుకోండి మంచిదే, నాకు ఉంది సరోజని మీద గౌరవం. సరోజని బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను కాదు, సరోజని పేరు మీద ఒక ప్రాజెక్ట్ కట్టాను మీరు, లేదా సరోజిని పేరు మీద ఒక దేవాలయం కట్టండి, లేదా సరోజిని పేరు మీద ఒక హై స్కూల్ కట్టండి, నేను వచ్చి ఓపెన్ చేస్తాను. ఎందుకు ఎన్నాళ్ళు తిరుగుతాయి ఈ బొమ్మలు కూడా, ఈ బొమ్మలు రాళ్ళుని, ఆ పద్ధతి వల్ల భగవంతుడే సర్వం అనేటువంటి అహం ఎందుకు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన అహంకారం ఏదో గొప్పది అనుకుంటున్నాం మనం, అందుకే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందా? మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతే బాగా అర్థం చేసుకోండి. మన అహంకారం ఏదో గొప్పది, ఇందులో ఏదో విశేషం ఉంది అనుకుంటున్నాం, అంచేత దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఇది ఎందుకు పనికిరాని చెత్తే, ఎందుకు పనికిరాని మట్టే, కానీ దాన్ని బంగారం అనుకుంటున్నాం. ఈ అహంకారాన్ని ఏమనుకుంటున్నాం? బంగారం అనుకుంటున్నాం. భగవంతుడు మా ఎలా పెట్టాడట? ఉపనిషత్తులు చెప్పాడు, లోపలేమో మన హృదయంలో అమృతం ఉంది, మన హృదయంలో అమృతం ఉంది. ఈ అమృతాన్ని ఏం చేశాడు? ఈ అహంకారం అనే మూతడు మూసేసాడట. దాన్ని ఎలా ఎలా మూసేసాడు? లోపల అమృతం ఉంది. ఇప్పుడు కుండలో అన్నం ఉంటుంది, కుండలో అన్నం ఉంది, పైన మూత పైన మూకుడేశాడు అనుకో, అన్నం కనపడదు. అలాగే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, పైన అహంకారం అనే మూత, ఆ మూత ఉంది, ఆ మూత కుండలోనూ మూత తీస్తేనే కానీ అన్నం కనపడదు. అలాగే మన హృదయం పైన అహంకారం అనే మూత తీసేస్తేనే కానీ భగవంతుడు కనపడదు. కానీ ఆ మూత మనం తీరైపోతున్నామంట. ఎందుకు తీసి బయట పడలేకపోతుంది? ఎందుకట? ఆ మూత మట్టిదైనా, ఆ మూత ఎందుకు పనికిరానిదైనా, అది అసలు ఆ మూత, ఆ మూట, ఆ మూత, ఆ మూత కంటే పెంట సమానం. పెంట మెరుగు ఏం చేయాలి? పెంట చేలు వేసుకుంటే పంట పండుతుంది. కానీ భగవంతుడు మా ఎక్కడ పెట్టాడట? ఆ మూత పెంటతో సమానమేనా? పెంట మెరుగంట, అది మనకు బంగారంలా కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఏది మన ఏదైతే ఎందుకు పనికిరానిదో ఆ మూత మనకు ఎలా కనిపిస్తుంది? మన కళ్ళకి బంగారంలా కనిపిస్తుంది. అంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, మనకు మోక్షం రావటం లేదు. ముగిస్తున్నాం. అయితే నువ్వు నీకు భగవంతుడి మీద బాగా అర్థం చేసుకోండి. మీరు భగవంతుడు చెప్పిన మాట మీద గౌరవం పెంచుకుంటే, ఆ మాట అర్థం నీ గుండెకి తాకుతాంటే, భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం కనుక పెరుగుతాంటే, నమ్మకం పెరుగుతాంటే, ఏం అక్కర్లేదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మన యజమాని ఒకడు ఉన్నాడు, మన ప్రభువు ఒకడు ఉన్నాడు అని నమ్మకం నీకు పెరిగి కొలిది. ఎందుకు పనికిరానది విషయం నీకు అర్థమవుతా ఉంది. ఏ అహంకారం, అజ్ఞానం ఎందుకు పనికిరానిది అనేది దీని అల్పత్వం మీకు తెలుస్తా ఉంటుంది. ఎప్పుడు? ఆ సర్వజ్ఞత్వం, ఆ సర్వజ్ఞుడి యొక్క గొప్పతనం, ఆ సర్వజ్ఞుడి యొక్క ఐశ్వర్యం, ఆ సర్వజ్ఞుడిలోని విశేషం మీకు తెలుస్తుంటే, ఈ అల్పత్వం ఎందుకు పనికిరాదనే భావన వచ్చాక అది మీకు విడిచిపెట్టడం తెలియదవుతుంది. అందుకే భగవంతుడి మీద విశ్వాసం. ఇదే బంగారం కింద కనిపిస్తుంది, ఇది ఎలా విడిచిపెడతాం? ఇది మట్టి అని మనకు అర్థమైంది అనుకోండి, తీసేలా అవసరం పడేస్తాం. మనం ఇంట్లో తుడుచుకున్న దుమ్ము ఎలా అయితే పడేస్తాం, అలా పడేస్తాం. ఇది బంగారం, బంగారం మనం అనుకుంటే ఎలా విడిచిపెడతాం? అంటే భగవంతుడి మీద నీకు విశ్వాసం, ఆయన పూజించడం వల్ల, ఆయన జపించడం వల్ల, ఆయన స్మరించడం వల్ల, ఆయన మీద పరిపూర్ణమైనటువంటి ఆయన మీద, ఆయన చెప్పిన మాట మీద పరిపూర్ణంగా ఆధారపడటం వల్ల, ఆ శరణాగతిలా శరణాగతే, ఆ శరణాగతి చేయటం వల్ల ఎందుకు పనికిరాని దాన్ని నీకు అర్థమవుతుంది. అప్పుడు దాని అంత జారిపోతుంది. ఇప్పుడు జారిపోయినలా పట్టుకునేలా ఉన్నాం మనం. ఏం చేసి బంగారం అనుకుంటున్నాం కాబట్టి ముగిస్తున్నాం, టైం అవుతుంది. అంటే నువ్వు కంగారు పడద్దు. విచారణ మార్గం నేను ఎక్కడికి తీసుకెళ్ళి జోరిస్తుందో, విచారణ మార్గం నేను ఎక్కడికి, ఈ శరణాగతి మార్గం కూడా అక్కడికే తీసుకెళ్లి చేరుస్తుంది. భక్తి మార్గమైనా ఒక పైసా, ఈ మార్గాల్లో ఖర్చు లేదని ఒక పైసా ఖర్చు లేదు. మీరు డబ్బు అయిపోతున్నాయి, డబ్బు అయిపోతున్నాయి, ఏం డబ్బు అవ్వద్దు దీనికి. ఇంకా వంకాయలు కొనుక్కోవడానికి, బీరకాయలు కొనుక్కోవడానికి డబ్బు అవుతుంది, కానీ మీరు మోక్షం సంపాదించడానికి డబ్బు ఏమవుతుంది? కానీ మీరు ఏదో అయిపోతున్నా, ఏదో అయిపోతున్నా అనుకుంటున్నారు, ఏం అవ్వదండి. అంటే భగవంతుడు మనం నాకు పండుజి లేదా ఆకిజీ నీళ్లు అలా ఇంటికి అడిగాయంటే మనకి ఇవ్వటం అలవాటు చేయటం, అంటే స్వార్థాన్ని తగ్గించడం కోసం ఇవ్వటం అలా. ఆయనే నీళ్ళు, ఆయనకి నీళ్ళు ఎందుకు? భగవంతుడే నారాయణుడే నీళ్లు, ఇంకా ఆయనకి నీళ్ళు ఎందుకు? నారాయణలోంచే నీళ్లు వచ్చినాయి, నారాయణలోంచే పంచభూతాలు వచ్చినాయి, ఆయనకి నీళ్ళు ఎందుకు? అంటే మీకు ఎందుకు నేను చెప్పింది అంటే, ముగింపులో మా బుజ్జి మా రక్షకుడు, నువ్వించేయమంటున్నాడు ఆరోగ్యం చేయడు, ఆరోగ్యం చూసుకోవాలని. మాకు ప్రొటెక్టర్ మా బుజ్జి, మా గైడ్ మా బుజ్జి, మా ఫిలాసఫర్ మా బుజ్జి, వాడు ముగించేయమంటున్నాడు బుజ్జి. సో మాకు వాడే రక్షకుడు, నాట్ ఓన్లీ ప్రొటెక్టర్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆల్సో. ఏది చెప్తున్నాం మనం, ఏది చెప్తున్నాం? అన్నీ భగవంతుడే. మీకు అర్థమవుతుందా? అంటే మన పాడి బుద్ధి వల్ల భగవంతుడి కంటే మనం వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం, భగవంతుడి కంటే మనం వేరుగా ఉన్నాం అనుకున్నాం. ఆ వేరు బుద్ధి పోతే అంతా భగవంతుడే. ఆ వేరు బుద్ధే పాడు బుద్ధి, వేరు బుద్ధే పాడు బుద్ధి. భగవంతుడికి మనం వేరుగా ఉన్నప్పుడు ఉన్నాం అనుకున్నప్పుడు కూడా భగవంతుడిలో ఉన్నాం, భగవంతుడిలో ఐక్య, భగవంతుడితో ఉన్నాం అనుకున్నప్పుడు కూడా భగవంతుడిలోనే ఉన్నాం. భగవంతుడికి మనం వేరుగా ఉన్నామని ఆ సెపరేట్నెస్ వచ్చింది, అది పోగొట్టుకోవడమే జ్ఞానం, అది తొలగించుకోవడమే జ్ఞానం. అది వేరు బుద్ధే పాడు బుద్ధి, వేరు బుద్ధే పాప బుద్ధి. ఏదో చెప్తాం మిస్ అయ్యాం, మాకు ఏదో చెప్తూ మిస్ అయ్యాం. పరిపూర్ణ శరణాగతి ముక్తికి మరొక పేరు. అంటే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ఏమి లేదు ఏ మార్గంలో ప్రయాణం, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహమే ఆత్మ అనుకుంటున్నాం కదా, దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే ఆత్మ. ఏదైతే నేను నేను అంటున్నాం కదా, అంటే దేహగతమైన ఎవరికి ఆ మొదటి తలంపే బాధ, దేహంతో తాదాత్యం పొందే తొలి తలంపే బాధ. ఆ బాధలకు ఇంకో బాధలు వస్తాయి, ఆ బాధలని చెప్పి ఇంకో బాధలు రాకుండా ఆగం. మీకు అర్థం వచ్చిందే, తలకాయ తలకాయ ఉన్నంత కాలం తలకాయ పోటీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, శరీరం ఉన్నంత కాలం శరీరానికి రోగం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇలా మీరు అప్పుడప్పుడు మీకు శాంతిలో వస్తున్నాయి నేను ఏదో అనుకోకండి, అవి అని చెప్పి నిలబడతారండి, అవి నిలబడి కదా అని చెప్తారు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మార్గంలో ప్రయాణం చేయండి, ఈ దేహగతమైన నేనులోంచి మనోగతమైన నేనులోంచి విడుదల పొందటం, ఏ బుద్ధితోటి ఏ మనస్సుతోటి ఏ దేహంతో ఈ మొదటి తలంపు తాదాత్యం పొందుతుందో, ఈ మొదటి ఆ మొదటి తలంపే బాధ, ఆ మొదటి తలంపు దేనితో అయితే తాదాత్యం పొందుతుందో దాంట్లోంచి విడుదల పొందాలి. అదే జ్ఞాన మార్గం, అదే భక్తి మార్గం, అదే కర్మ మార్గం, అదే యోగ మార్గం యొక్క లక్ష్యము కూడా అదే. తర్వాత ఇంకోటి, మీకు గురువు అంటే ఇష్టం అనుకోండి, అయితే దేవుడు అంటే ఇష్టం అనుకోండి, అవతార పురుషులు ఏదో ఒక అవతారం అంటే ఇష్టం అనుకోండి, గురువు అన్నా బాగా ఇష్టం అనుకోండి, మీరు ఆ గురువు రూపం మీద ఆ గురువు నామాన్ని గురువు యొక్క నామాన్ని గురువు యొక్క రూపాన్ని ఆ రూపాన్ని ధ్యానించడం ఆ నామాన్ని స్మరించగా స్మరించగా, లేదా ఒక అవతార పురుషుడు ఇష్టమైతే మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ఆ రూపాన్ని ధ్యానించగా ధ్యానించగా ఆ నామం స్మరించగా స్మరించగా ఈ మనస్సు అక్కడికి వెళ్ళి నిలబడిపోతుంది. ఎక్కడ ఆకారం మీద ఆ నిలబడిపోయి నిలబడిపోయినప్పుడు దానికి వచ్చి ఇతర తలంపులు తగ్గిపోతాయి, ఇతర తలంపులు తగ్గిపోతాయి, ఇతర తలంపులు తగ్గిపోయి అది సన్నగిలిపోయి ధనంతర రాలిపోతుంది. అవతార పురుషులు ఒక అవతార పురుషుని ధ్యానం చేసిన లేదా ఆత్మధ్యానం చేసిన లేకపోతే ఈశ్వరుణ్ణి ఆ ఈశ్వరుణ్ణి లేదా గురువుని ధ్యానం చేసిన మీకు ఏది ఇష్టమైతుంది అంటే ఇష్టమైన చోట కష్టం ఉండదు, ఇష్టమైన చోట కష్టం ఉండదు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, గోవిందుడు వైద్య మంత్రుడు ఆడుకుంటున్నాడు, బంతో తిరుగుతూ ఉంటాడు, మంత్రుడు మాట్లాడుతూ ఉంటాడు మాడు, ఇది ప్రకృతి. ఇది డబ్బు ఉంది అనుకోండి, రూపాయి బొమ్మ ఉంటుంది పొడుస్తూ ఉంటుంది, రూపాయికి రెండు వైపులా ఉంటాయి, కృష్ణుడికి రెండు వైపులా ఉంది, ఓ పక్కన ప్రకృతి ఓ పక్కన చైతన్యం, ఓ పక్కన ప్రకృతి ఓ పక్కన చైతన్యం, రెండు భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కృష్ణుడిలో. మంత్రుడు ఆడుకుంటూ ఉంటాడు, మంత్రుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, మంత్రుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు, మంత్రుడు భోజనాలు చేస్తూ ఉంటాడు, ఇదంతా ప్రకృతి భాగం. ఇంకో పక్కన ఏంటి చైతన్యం, ఇంకో పక్కనే అంటే డబ్బుకి బొమ్మ పొడుస్తున్నట్టే కృష్ణుడికి ఓ పక్కన ఏముంది చైతన్యం ఉంది, ఓ పక్కన మంత్రుడు కలిసి తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. బొమ్మకు బొమ్మ పొడిసినట్టు కృష్ణుని చూసినప్పుడు అది కనిపిస్తుంది, ప్రకృతి కనిపిస్తుంది, చైతన్యం కనిపిస్తుంది. ప్రకృతిలో కూడా చైతన్యం ఉంది, ఆ చైతన్యాన్ని వదిలేసి మనం ప్రకృతిని పట్టుకుంటున్నాం. అటుండి మన కృష్ణుడు ఏం చేస్తే మంత్రుడు మాట్లాడుతూ ఉంటాడు, మంత్రుడు నవ్వుతూ ఉంటాడు, మంత్రుడు ప్రకృతిలో మనతో పాటు ప్రకృతిలో ఉన్నట్టు ఉంటాడు, ఆ ఏదో మాటలు చెప్తూ ఉంటాడు, మంత్రుడు డ్యాన్స్ చేస్తాడు, మంత్రుడు కూర్చుంటాడు, మంత్రుడు నడుస్తాడు, మంత్రుడు యుద్ధాలు చేస్తాడు, మంత్రుడు ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ చేస్తూ ఈ ప్రకృతిని దాటించి చైతన్యంలో కలిపేసేవాడే గోవిందుడు, వాడే గోవిందుడు, వాడే ముకుందుడు. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన వాడు కూడా ముకిందుడు. ముకిందుడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు ముకిందుడు. వాక్కు అధిపతి గోవిందుడు, దామోదరుడు, మొత్తం సృష్టిని అంత తన పొట్టలో పెట్టుకున్నవాడు దామోదరుడు, వాడే మాధవుడు. వాడు మనలాగ శరీరం ధరించి వచ్చాడు కదా, వచ్చి ఇలా ఆడుకుంటా ఉంటాడు, ఆడుకుంటా ఉంటాడు. ఆయన రూపాన్ని స్మరిస్తా అంటే, ఆయన రూపాన్ని ధ్యానిస్తా ఉంటే, ఆయన నామాలు స్మరించుకుంటా అంటే, ఆయన లీలలు వింటూ ఉంటే, ఆయన చేసిన లీలలు వింటూ ఉంటే, ఆయన ప్రేమతోటి ఆయన ఆయన మాట విన్నప్పుడల్లా మనం పులకించి చరిస్తూ ఉంటే, మనకి తెలియకుండానే ప్రకృతిని విడిచిపెట్టి ఈ జడాన్ని విడిచిపెట్టి చైతన్య స్రవంతులు ఐక్యం చేస్తాడు వాడి గోవిందుడు. అంటే ప్రకృతిని మన చేత ప్రకృతిని ఓవర్కమ్ చేస్తాడు, ప్రకృతిని దాటిస్తాడు, ప్రకృతిని దాటించి మనం వదిలేయడు. ఎక్కడ కలుగుతుంది చైతన్యుడు ఐక్యం చేస్తాడు. ఆ చైతన్య స్రవంతులో ఉన్నదే చైతన్యం, ఉన్నదే ఆనందం. అక్కడ ఆనందం కోసం వెతుకుతున్నాం అని చేత ఆనందం ఎక్కడుందో, ఆనందం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం కాబట్టి జీవకోటి ఆనందం ఎక్కడుందో, ఆనందం లేని చోట మనం ఎదుగుతున్నాం కాబట్టి అక్కడి నుంచి మన మనస్సును మళ్లించి ఆనందం ఎక్కడుందో, చైతన్యం ఎక్కడుందో అక్కడ తొలగిపోవటానికి వచ్చినటువంటి గోవిందుడే, అదే గోవుడు, గోవులు యొక్క రక్షకుడు. ఈ జీవ కోటిని ఇటు నుంచి అటు తొలగిపోవటానికి వచ్చిన వాడే గోవిందుడు. మనకు ఆనందం కావాలి, ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, ఎక్కడ ఉంది అక్కడ వెతకటం లేదు. ఎక్కడ ఉందో అక్కడ వెతికితే ఈనాటికైనా ముందు నాటికైనా లభ్యం అవుతుంది. ఎక్కడ లేదు అక్కడ వెతికితే కోటి జన్మలు ఇచ్చిన ఆనందం దొరకదు. అంటే ఎక్కడ ఆనందం ఉందో అక్కడ మన చేత అన్వేషణ చేయించేవాడు, మన ముఖాన్ని అటు తిప్పేవాడు, అటు మళ్లించేవాడు గోవిందుడు. వాడే ముకుందుడు, వాడే నారాయణుడు, వాడే దామోదరుడు. ఆ శరీరం మన శరీరం లాంటిది కాదు, కృష్ణుడి శరీరం మన శరీరం లాంటిది కాదు, కర్మానుభవం పొందడానికి వచ్చిన శరీరం కాదు. ఈ జీవ కొట్టినంత చైతన్య స్రవంతిలోకి మళ్లించడానికి వచ్చిన శరీరం అది. మనం అంటాం చూడండి, అనుభవిస్తున్నాం బాబు, కర్మ అనుభవిస్తున్నాం. ఇంకెంతసేపు అనుభవించడం పని? మనం కర్మ అనుభవిస్తున్నాం ఎలా అనుకుంటాను? అటువంటి అనుభవానికి వచ్చిన శరీరం కాదు అది. ఆయన కల్పించుకున్న శరీరం మన కోసం, మనం జడంలోంచి ప్రకృతిలోంచి ఆ చైతన్యలోకి మళ్లించడానికి వచ్చిన శరీరం. అదే కర్మ అనుభవించడానికి వచ్చిన శరీరం కాదు అది. అటు శరీరాన్ని ధ్యానం చేస్తే, నామాన్ని స్మరిస్తే మనకి ఏకం ఉంటుంది, పరం ఉంటుంది. అప్పుడు ప్రకృతి కూడా చైతన్యంగానే కనిపిస్తుంది. శరీరం ఉంటే మోక్ష సుఖం, శరీరం జారిపోతే మోక్ష సుఖం. శరీరం ఉంటే శాంతి, శరీరం పోతే శాంతి. అర్జున ఇప్పుడు పొందితే సరే సరే, అసలు ఈ శరీరానికి ఏదైనా ఏదో రోజున చావు వస్తుంది కదా, కనీసం ఆ చావు వచ్చే రోజు నాటికైనా బ్రాహ్మీ స్థితి పొందు అర్జున. ఓ మధ్యలో ఆటంకాలు వచ్చినా ముగింపు సుఖంగా ఉండు. మధ్యలో ఆటంకాలు వచ్చినా ముగింపు సుఖంగా ఉంది కాబట్టి ఆటంకాలన్నీ మర్చిపోతాం. ముగింపు సుఖంగా ఉంది కాబట్టి మధ్యలో ఉన్న ఆటంకాలు వెంటనే మరిపొచ్చేస్తున్నాం. మనకి ఇంకా అవన్నీ మర్చిపోతాం, ఇంకా అవన్నీ స్మృతిలో ఉండవు. అయితే ముగింపు శాంతిగా ఉంది, ముగింపు ఆనందంగా ఉంది. ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. ఓ నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో అందు అక్కడ నేను ఉన్నాను, నువ్వెవరినైతే ద్వేషిస్తున్నావో అక్కడ కూడా నేను ఉన్నాను. ఓ వండర్ఫుల్. అంటే దాని అర్థం ఏంటి? ద్వేషించిన నన్నే, ప్రేమించిన నేను నన్నే, నేను తప్పించి ఏముంది ఈ లోకంలో? అయ్యప్ప విగ్రహం చాలా బాగుంది, మీరు వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం చూసి వెళ్ళండి. ఇంతకుముందు విగ్రహ ఆరాధన ఎందుకు పెట్టారంటే మనో నిగ్రహానికి పెట్టారు. విగ్రహం వల్ల నిగ్రహం వస్తుంది, విగ్రహాన్ని ఆరాధించడం కూడా, ఆరాధించడం వల్ల కూడా మనో నిగ్రహానికి సహకరిస్తుంది విగ్రహం కూడా. ఈ అయ్యప్ప విగ్రహం చాలా బాగుంది, స్వామి విగ్రహం. స్వామి అంటే సొత్తి గలవాడు, స్వామి అంటే సొత్తి. ఈ ప్రపంచం అంతా ఎవరిదో వారి స్వామి, ఈ ప్రపంచానికి యజమాని ఎవరో వారినే మనం స్వామి అంటాం. ఆయన అయ్యప్ప స్వామి. ఆ స్వామిని మీరు వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాన్ని మీ కళ్ళతో చూసి నేత్రానందం. ఇప్పుడు వరకు మీకు శ్రవణానందం అయింది, ఇప్పుడు వరకు మీకు ఏ ఆనందం వచ్చింది? శ్రవణానందం. వెళ్ళా విగ్రహాన్ని చూస్తే నేత్రానందం, కళ్ళకి ఆనందం. ఇప్పుడు వరకు మీ చెవులకే ఆనందం, ఇప్పుడు వెళ్ళా విగ్రహాన్ని చూస్తే మీ కళ్ళకి ఆనందం. అంచేత ఆనందాన్ని చూసి ఆ విగ్రహాన్ని కూడా దర్శించి మీరు వెళితే బాగుంటుందో. విగ్రహాన్ని కూడా దర్శించాలండి, ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందండి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా పొందండి. ముగింపులో ఈ ఆలమూరు గ్రామస్తులు, అయ్యప్ప స్వామి ఈ ఆలయ కమిటీ వారు, అందులో ముఖ్యంగా ముకుందుడు, మనం పిలిచేవాడే మోక్షదాత, ఆయన పేరే ముకుందుడు, మోక్షాన్ని ఇచ్చేవాడే ముకుందుడు, ముక్తి ప్రదాతే ముకుందుడు, మనం పిలిచిన వారి పేరే ముకుందుడు. ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చాం. అయితే వారికి మీ తరఫున నా తరఫున సభాముఖంగా మనకి అవకాశం కలగజేసినందుకు నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను సభాముఖంగా.
అయ్యప్ప